సాల్వ్ చేసుకోలేకపోతూ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ అక్షరం చెప్తోంది. గోప్యా స్వీయ మనోవృత్తిర్ నా రెండు, మీరు స్వయంగా మానసికంగా తీసుకోవాల్సినటువంటి లక్షణాలు ఉన్నారు. అసహిష్ణుత పనికిరాదు. రకరకాల మనుషులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం గురించి ఒకరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను జ్ఞానాన్ని చెప్తాను, విజ్ఞానాన్ని చెప్తాను. జ్ఞానం విజ్ఞాన సహితం. ఉత్తి జ్ఞానము మీకు పనికిరాదు, ఉత్తి విజ్ఞానము పనికిరాదు. ఇంచేత ఉత్తి విజ్ఞానం వస్తే, ఏదైనా అవకతవకలు వస్తే ఎలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలో మనకి తెలియదు. ఇంచేత ఆ విజ్ఞాన పక్షాన్ని, ఆ వామ మార్గానికి సంబంధించినటువంటి పెట్టారా, ఆ వామ మార్గానికి సంబంధించినటువంటి మిగతా 12 శక్తుల్ని చదువుకుందాం మనం. సావిత్రి సరస్వతి జ్ఞేయ లక్ష్మీ దుర్గా తథైవ చ కుండలిని ప్రాణాగ్నిశ్చ భవానీ భువనేశ్వరి అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞాయ తాంత్రికాని చ ద్వాదశ. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలిని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర, ఇవి టెక్నాలజీకి సంబంధించినటువంటి, తంత్రానికి సంబంధించినటువంటి శక్తులు. ఆద్యశక్తి సావిత్రి, బ్రాహ్మి సరస్వతి, వైష్ణవి లక్ష్మి, ఇంతవరకు చదువుకున్నాం, ఇంకా చెప్పానా, శాంభవి దుర్గా, ఇంతవరకు చదువుకున్నాం మనం. ఇవాళ ఇంకో 2 చదువుకుందాం. జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి వేదమాత, లక్ష్మి, దుర్గా, సరస్వతి, బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి, మీకు అవగాహన ఉంది. అందుకే భారతీయులుగా పుట్టడం అంత గొప్ప. అనేక అద్భుతమైనటువంటి ప్రకృతి శక్తులు, అవి ప్రకృతి శక్తులు అని మీకు తెలియకపోయినా వాటి గురించి తెలుసు మీకు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి చాలా మందికి తెలుసు. నిజంగా ఎలక్ట్రిసిటీ యొక్క విజ్ఞానం కానీ, ఎలక్ట్రిసిటీ యొక్క టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ చాలా మందికి తెలియదు. కానీ కరెంటు కబుక్కుని పోతే ఫ్యూజ్ వేయటం, ఏదో అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫ్యాన్ కనెక్షన్ ఇచ్చుకోవడం అందరికీ తెలుసు. ఇంచేత ఎలక్ట్రిసిటీ యొక్క విజ్ఞాన పక్షం చాలా మందికి తెలుసు, జ్ఞాన పక్షం కొంతమందికి మాత్రమే తెలుసు. అలాగే లక్ష్మీ, సరస్వతి, దుర్గా ఎక్కువ మందికి తెలుసు. ఈ దేవతల పేర్లు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కువగా మనకి నచ్చే దేవత ఎవరు, లక్ష్మి తెలుసు చాలా. దాని రకాలు ఉపాసనలు ఎలా ఉన్నాయో, ఏ రకమైన ఉపాసన చేస్తే ఎలా ఉంటుందో, రకరకాల పెర్మిటేషన్ కాంబినేషన్స్ తెలుసు. కానీ లక్ష్మి అనేటటువంటి వామమార్గీ సాధన, వామమార్గి అంటే నెగిటివ్ అనుకోకండి, అది భౌతిక జీవితానికి ఉపయోగించే సాధన వెనకాతల జ్ఞానపక్షమైనటువంటి వైష్ణవీ శక్తి ఉంటుంది. సరస్వతి భౌతిక జీవితంలో జ్ఞానపక్షానికి, చదువుకి సంబంధించినటువంటి వామమార్గి, తాంత్రిక మార్గి అయిన సరస్వతి ఉపాసన వెనకాతల వేదోక్తమైనటువంటి, జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి, దక్షిణ మార్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మీ శక్తి ఉంటుంది. అలాగే సంహారాత్మకమైనటువంటి శక్తి దుర్గా. అంతే కదా, అందరు రాక్షసుల్ని చంపటానికి ఒక్కొక్క దేవతకి కుదరకపోతే దుర్గ ఏం చేసినప్పుడు ఎలా ఏర్పడింది? అందరు దేవతలు వాళ్ళ వాళ్ళ శక్తి యొక్క అంశాన్ని ఇచ్చారు. ఈ రాబోయే దుర్గా నవరాత్రుల్లో కూడా మనం ఆ సాధనలే చేయబోతున్నాం. అందుకని ఇదంతా ఇంత తొందరగా పూర్తి చేస్తున్నాం. 24 శక్తుల యొక్క అంశము దుర్గలో ఎలా ప్రవేశించింది? అష్టభుజి అయినటువంటి దుర్గా 8 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సహకారాన్ని, శక్తులను ఎలా ఉపయోగించుకుంటుంది రాక్షస సంహారం కొరకు అనేటటువంటి సాధనా విధానాన్ని మనం ఈ 9 రోజులు చేస్తాం. ఇక్కడ వీలుంటే అవసరం ఉంటే మిగతా వాళ్ళందరూ సహకరిస్తే మిగతా చోట్ల కూడా అదే సాధనని మనం జరుపుకుందాం. ఆ సాధన జరుపుకోవడానికి కావలసినటువంటి పుస్తకాలు, కావలసినటువంటి జ్ఞానము ఎక్కడ ఒక చోట దొరకటం లేదు. నేను చాలా ప్రయత్నం చేశాను. నేను అది ఇక్కడ నవరాత్రి కంటే ముందు రెడీ అయిపోవాలని కోరిక. అందుకు ఈ తొందర. మీకు కొంచెం డోసు ఓవర్ డోస్ అయిపోయినా పెళ్లి భోజనాలు అనుకునే భోజనం ఎక్కువ స్వీకరించండి. ఏముంది, రోజు మీకు విందు భోజనాలే, పొద్దున్న సాయంత్రం కూడా గాయత్రి మహావిజ్ఞాని యొక్క విందు భోజనాలు. అంచేత వేదమాతాశక్తి అవగాహన చేసుకోండి. వేదమాతాశక్తి అవగాహన చేసుకోవాలి అంటే మనకి అర్థమయ్యేటటువంటి శక్తి ఏంటి? కుండలిని. వైష్ణవీ శక్తి అర్థం అవ్వాలి అంటే మీకు అర్థం అవ్వాల్సిన శక్తి ఏంటి? లక్ష్మి. బ్రాహ్మీ శక్తి మీకు అర్థం అవ్వాలి అంటే, బ్రాహ్మీ శక్తి యొక్క జ్ఞానపక్షం మనకు అర్థం కాదు, కానీ ఎలక్ట్రిసిటీ అంటే అదిగో ఫ్యాన్ తిరుగుతోంది, ట్యూబ్లైట్ వెలుగుతోంది, టీవీ ఆన్ అవుతోంది, ఏ శక్తితో అయితే ఇవన్నీ ఆన్ అవుతున్నాయో అది ఎలక్ట్రిసిటీ అంటే ఓ అవగాహన వస్తుంది మనకి. అలాగే భౌతిక జీవితంలో కుండలిని శక్తి ఎలా పనిచేస్తోందో మనకి అర్థమవుతే వేదమాతా శక్తి యొక్క జ్ఞానపక్షం అర్థమవుతుంది. అంటే కుండలిని శక్తి ప్రాక్టికల్ యూటిలిటీ ఆఫ్ వేదమాత. వేదమాత అనేటటువంటి శక్తి ఏదైతే ప్రకృతిలో ఉన్నదో దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులే. వాటికి సంబంధించినటువంటి తంత్రము, వాటికి సంబంధించినటువంటి కనెక్షన్స్ మన శరీరంలో కూడా ఉన్నాయి. వేదమాత అనేటటువంటి శక్తికి సంబంధించినటువంటి కనెక్షన్స్, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ తంత్రము, దానికే తంత్రోక్తము అన్నాం, దాన్ని తంత్ర మార్గము అన్నాం, వామ మార్గము అన్నాం, అది కుండలిని శక్తి. ఈ రెండు పదాలు పెద్ద వాడుకలో లేవు. వాడుకలో లేవు కనుక దాన్ని అర్థం చేసుకోవటానికి మీరు కొంచెం కష్టపడాలి. ఈ అర్థం చేసుకోవటానికి కష్టపడటానికి ఈ వేదమాత శక్తి అంటే ఏంటో అర్థం చేసుకోండి. సృష్టి ఆదిలో ఒక కల్పం అయిపోయింది, బ్రహ్మ యొక్క కార్యకాలము అయిపోయింది, కొత్త బ్రహ్మ రావాలి. మీకు తెలుసా భవిష్యత్ విధాత ఎవరు, రాబోయే విధాత ఎవరు? ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి, పాపం చాలా బిజీగా ఉన్నాడు హనుమంతుడు ఇప్పుడు. అందుకోసమే మనం 108 కోట్ల రామనామం చేయాలి అని ప్రసన్నాంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి, ఆయన ప్రసన్నాంజనేయ స్వామి ఆధ్వర్యంలో మొదలెట్టాం ఆ కార్యక్రమం. మళ్ళా ఇది చేసుకుంటూ అది మర్చిపోతే కష్టం, అందుకని గుర్తు చేస్తూ ఉంటాం. మధ్యలో మనం చాలా పనులు చేస్తున్నాం. అంచేత భవిష్యత్ విధాత రేపు, రేపు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఛార్జ్ తీసుకోబోతున్నాడు. ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. ఇదివరకు ఇప్పుడున్నటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ హనుమంతులం గారు ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వన్ ఫైన్ డే ఒక ముహూర్తం పెట్టుకుంటాడు. ఏంటా ముహూర్తం? 8 గ్రహాలు మేషరాశిలో 0 డిగ్రీ వద్దకి రావాలి. అది ముహూర్తం. అది ఎప్పుడు వస్తే అప్పుడు ఛార్జ్ తీసుకుంటాడు. ప్రకృతిలో మన ఇష్టానుసారం ఏం జరగదు. అమావాస్య ఎప్పుడు వస్తుంది అంటే ఆ రోజే వస్తుంది, పూర్ణిమ ఎప్పుడు వస్తుంది అంటే ఆ రోజే వస్తుంది. భవిష్యత్ విధాత తన ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చినటువంటి కాలం ఎప్పుడు వస్తుంది అంటే 8 గ్రహాలు మేషరాశిలో 0 డిగ్రీస్ వద్ద కలవాలి. కరెక్ట్ గా తులారాశిలో 0 డిగ్రీస్ వద్ద రాహు కేతు ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటారు ఆ రోజు. దట్ ఫైన్ డే ఏమవుతుంది? విష్ణువు నాభి నుంచి బ్రహ్మ ఉత్పత్తి అవుతాడు, కళ్ళు తెరుస్తాడు. చుట్టూరా ఏముంటుంది? ఇంకేమీ ఉండదు, దిశలు లేవు. దిశ అనేది ఎప్పుడో ఏర్పడుతుంది. మీరు నా ముందు కూర్చున్నారు, ఈ బ్లాక్ బోర్డు నా వెనకాతలుంది, మణికుమార్ నా కుడివైపు ఉన్నారు, ఈ మండపం నా ఎడమవైపు ఉంది. ఇదంతా ఉంటే కదా భవిష్యత్ విధాత. పాపం హనుమంతుడు యొక్క ప్రాబ్లం ఆలోచించండి మీరు. ఏమీ ఉండదు పాపం ఆయనకి. సృష్టి చేయాలి. ఎంత పెద్ద సృష్టి? 8 కోట్ల సంవత్సరాలు, 3 పక్కన ఓ 0, దాని పక్కన రెండు ఒకట్లు, దాని పక్కన 18 సున్నాలు పెడితే ఎన్ని కోట్ల సంవత్సరాలు అవుతుందో అన్ని కోట్ల సంవత్సరాల పాటు ఆయన రూలింగ్ టైమ్. దేన్ని రూల్ చేయాలి ఆయన? అక్కడ ఏం లేవు, నీళ్లున్నాయంతే. ఆ నీళ్ల నుంచి ఆయన ఈ నిర్మాణాత్మకమైనటువంటి ఈ విశాలమైనటువంటి సృష్టి కల్పాంతం వరకు, మళ్ళా అతని దగ్గర నుంచి మళ్ళా ఇంకో భవిష్యత్ విధాతను అతను తయారు చేసుకునేంత వరకు ఈ కల్పం అలా సాగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఏ విధంగా చేయాలో తెలిపేటటువంటి శక్తిని వేదమాత అంటాం. అదే అర్థం చేసుకోండి, వేదమాత అంటే వేదాల యొక్క తల్లిని కాదు. వేద అంటే నాలెడ్జ్, జ్ఞానము. సృష్టి క్రమము మొత్తము ఏ టు జెడ్ ఒక కల్పాంతం వరకు ఏ విధంగా జరగవలసి ఉన్నదో ఆ జ్ఞానాన్ని వేదమాత అంటాం. ఆ జ్ఞానం దేనివల్ల వస్తుంది? ఈనాడు సైంటిస్టులు ఎలక్ట్రిసిటీ అన్నిటికీ ఫండమెంటల్ అంటున్నారు. మూడు ఏదైనా ఎలక్ట్రిసిటీకి మార్చిస్తున్నారు, అంతే కదా, బొమ్మను ఎలక్ట్రిసిటీగా మార్చేసి పంపించేస్తారు. ఫ్యాక్స్ మెషిన్లో మీ సర్టిఫికెట్స్ ని ఎలక్ట్రికల్ ఇంపల్స్ గా తెలిసి పంపించేస్తారు. టెలిఫోన్ వైర్స్ ద్వారా మీ వాక్ ని ఎలక్ట్రిసిటీగా మార్పించేసి పంపించేస్తూ ఉంటారు. అంత ఎలక్ట్రిసిటీయే కదా. సర్వం బ్రహ్మమయం జగత్ అన్నట్టు ఇప్పుడు మనం ఏం చెప్పాలి? సర్వం విద్యుత్మయం జగత్. ప్రస్తుతం ఇక్కడ భౌతిక జగత్ అంతా విద్యుత్ లేకపోతే అంతా బంద్. వేదమాత కుండలిని శక్తిని ఉపయోగించుకుంటుంది. ఏ విధంగా అవుతే ఈనాడు భౌతిక జగత్తులో మీకు ఏ విధమైనటువంటి పరికరం కావాలన్నా, ఆఖరి కాళ్లు పట్టాలన్నా మసాజర్ ఎలక్ట్రిక్ మసాజరే వస్తున్నాయి కదా. మీ డయాబెటీస్ ఉంది, గ్లూకోజ్ టెస్ట్ చేసుకోవాలి, బ్యాటరీ కావాలి. బ్యాటరీ లైన్ లేదు పనిచేయాలంటే కరెంటేగా, గడియారం గంటలు కొట్టాలి. మళ్ళా దానికి ఏం కావాలి? బ్యాటరీ కావాలి. ప్రతి దానికి బ్యాటరీ కావాలి. తమాషా ఏంటి అంటే మన శరీరాలు నడవటానికి కూడా బ్యాటరీ కావాలి. మన శరీరాలు, మానవ శరీరాలు కూడా నడవటానికి బ్యాటరీ కావాలి. 1.5 వోల్ట్స్ బ్యాటరీతో నడుస్తోంది మన మానవ శరీరం ఖచ్చితంగా. అంతకంటే ఎక్కువ కాదు, అంతకంటే తక్కువ కాదు. మెరు కరెంట్స్ ఉన్నాయే, ఏమంటారు నెర్వెంట్స్ అంటే, నెర్వ్స్ తెలుసు కదా, నరాలు. నరాలు అది ఏదో ఒకటి మీకు అర్థం అవుతే చాలు. భాష దేనికి అంటే మీకు అర్థం అవటానికి, అది ఏదైతే మనకే. మన బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వస్తాయి. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ను బట్టి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో తెలుసుకునేటటువంటి పరికరాన్ని ఎలక్ట్రో ఎన్సిఫలోగ్రాఫ్ అంటాం. దాని పేరే ఎలక్ట్రో ఎన్సిఫలో అంటే బ్రెయిన్, బ్రెయిన్ లోంచి ఒక భావం. గ్రాఫ్ అంటే గీతలు. మీ గుండె ఎలా పనిచేస్తుంది? ఎలక్ట్రో కార్డియోగ్రామ్, ECG. మన గుండె ఎలా పనిచేస్తుంది అంటే మళ్ళీ అక్కడ కూడా కరెంటే. ఆ కరెంట్ విద్యుత్ మీద ఆధారపడింది ప్రస్తుత సృష్టి. దానికంటే అనంతమైన రెట్లు ఎక్కువ శక్తి ఉన్నటువంటిది కుండల్ని. ఏ విధంగా అయితే ఈనాడు ప్రకృతిలో వైజ్ఞానికులందరూ కూడా కరెంటు మీద ఆధారపడి మొత్తం మానవ శరీరాన్ని కూడా కరెంటు మయంగా మార్చేస్తున్నారు. భవిష్యత్ విధాత రేపు జరిగించబోయేటటువంటి శక్తిలో కుండలిని శక్తిని ఉపయోగించుకుంటాడు. అంటే అర్థం ఏంటన్నమాట, మన శరీరాలన్నింటిలోనూ కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు ఎలక్ట్రిసిటీని పట్టుకుని మనం పట్టుకోగలుగుతున్నాం, అలాగే ఆ విధంగా మనం ఏం పట్టుకోగలగాలి? కుండలిని శక్తిని పట్టుకోగలగాలి. ఎక్కడ? మానవ శరీరంలోనే కాదు, ప్రతి పరమాణువులో కూడా మీరు పట్టుకోగలగాలి. కరెంట్ ఉంది, ఫ్యాన్ లో కరెంట్ ఉంది, మైక్ లో కరెంట్ ఉంది, కంప్యూటర్ లో కరెంట్ ఉంది, గ్లూకోమీటర్ లో కరెంట్ ఉంది, బీపీ ఆపరేటర్స్ లో కరెంట్ ఉంది. ప్రతి చోట కరెంట్ కనిపిస్తుంది కదా మీకు. అదేవిధంగా ప్రతి చోట కుండలిని శక్తి ఎలా పనిచేస్తుందో తెలిపేటటువంటి జ్ఞానాన్ని వేద జ్ఞానం అంటాం. వేదాలు అవి ఋగ్వేదము, సామవేదము, అథర్వ వేదము, యజుర్వేదము, ఇవి నాలుగు వేదాలు. కుండలిని శక్తి యొక్క నాలుగు స్వరూపాలు, కుండలిని నాలుగు విధాల చతుర్విధ పురుషార్థాలుగా, నాలుగు వర్ణాలుగా, నాలుగు ఆశ్రమాలుగా, మన మొత్తం ప్రపంచంలో నాలుగు దిక్కులుగా ఎలాగా కుండలిని శక్తి మన జీవితాన్ని కంట్రోల్ చేస్తోందో అనే తెలిపేటటువంటి బేసిస్ జ్ఞానము వేదాలు. ఈ వేదాలు ఎక్కడున్నాయి అయితే సంస్కృతంలో రాసి ఉన్నాయి కనుక సంస్కృతం చదువుకోవాలి మీరు, ఏమీ చదువుకోక్కర్లేదు మీరు సంస్కృతం. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు దానికి పేరు సంస్కృతంలో పెట్టారు. కొందరు రష్యాలో పెట్టచ్చు, ఇంగ్లీష్ లో ఎలక్ట్రిసిటీ అన్నాం, తెలుగులో ఏమన్నాం, విద్యుత్ అన్నాం, కానీ శక్తి ఒకటే. అంటే సంస్కృతం రావాల్సిన పనిలే. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వేద విజ్ఞానము కుండలిని గమనించేటటువంటి శక్తిని ఉపాసన చేయటమే వేదమాత గాయత్రి. ఆ గాయత్రి వేద విజ్ఞానాన్ని కూడా మీకు అందజేస్తుంది. ఎలా అందజేస్తుంది చెప్పుకున్నాం కదా, ఆంజనేయులు గారు సృష్టిలో కుండలిని శక్తి ఉంది పట్టుకోవాలి అని చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చింది ఒక వాక్, తప తప అని, తపస్సు చేయి తపస్సు చేయి అని. ఎలా తపస్సు చేయాలి, దేంతో తపస్సు చేయాలి, గాయత్రి మంత్రం ప్రాదుర్భవించింది. ఆ గాయత్రి మంత్రాన్ని 1000 సంవత్సరాలు ఆయన జపించాడు. విధాత, ఏ విధాత అయినా కూడా సృష్టి ఆదిలో ఈ కర్మకాండ చేయాల్సిందే పాపం ఆయన. నేను ఉత్తిన విధాత అయిపోతాను అంటే కుదరదు ఆయనకి. ఒక్కడు ఎవ్వడూ ఉండడు అనమాట ప్రపంచంలో, వాడైనా ఒక్కడే కూర్చుంటాడు ఆ వినీల నీళ్ల మీద. ఆకాశం ఉందో లేదో మనకు తెలియదు, ఇంచండి ఆకాశం తర్వాత ఉత్పత్తి అవుతుంది. ఆకాశం పంచతత్వాల్లో ఒకటి, అప్పటికి ఆకాశం కూడా లేదు. మరి ఆకాశం లేకుండా ఆయన ఎక్కడుంటాడో మరి మనకు తెలియదు. అవంతా వేదమాత గాయత్రి మనకి అనుభవంలోకి వస్తే తప్ప ఆకాశరహిత స్థితి ఏంటో మనకి అర్థం కాదు. వేదాలు మీకు అక్కడే తీసుకెళ్తాయి, వేదాలు ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తాయి. ఆ వేదమాత గాయత్రి యొక్క అనుభవాలని కుండలినితో కలుపుకుందాం మనం. వేదమాత అంటే అర్థమైంది కదా మీకు, సృష్టిని, సృష్టి ఆదిలో కుండలిని శక్తిని ఉత్పత్తి చేసుకుని. ఇప్పుడు ముందు కరెంటు పెట్టాలంటే ముందు బ్యాటరీ మీరు తయారు చేసుకోవాలి. బ్యాటరీ తయారు చేసుకున్నాక ఆ బ్యాటరీ మీరు పెట్టుకుంటారు, ఆర్ కరెంట్ సర్క్యూట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కుండలిని శక్తిని డెవలప్ చేసుకుని ఆ ఆదిశక్తి నుంచి ఏర్పడినటువంటి వేదమాత గాయత్రి శక్తి మన శరీరాలలో కుండలినిగా మారుతుంది. కుండలినిగా మారినటువంటి ఆ శక్తి గురించి మనం డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసుకోలేం, కానీ కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రేపు నవరాత్రులలో సాహసవంతులైనటువంటి సాధకులకు కుండలిని సాధనకి ఆహ్వానం. సాహసం ఉండాలి, అది మేము చేసేసుకుంటా ఉంటే కుదరదు. ఎలక్ట్రిసిటీ ముట్టుకోవాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. ఎంత మీరు షాక్ ప్రూఫ్ అంతా చేసినా కొంచెం మానసికమైనటువంటి సాహసం కూడా ఉండాలి కుండలిని శక్తికి. భయపించటానికి చెప్పడం లేదు, అది మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ అదేంటో మీకు తెలియకుండా దాని జోలికి వెళ్తే బోరు కొడుతుంది. మానవ శరీరంలో వెన్నుపూస ఉంది, దాన్నే బ్రహ్మదండము అంటాం ఆధ్యాత్మిక పరిభాషలో, దాన్నే దేవయాన మార్గము అంటాం, అంతే దేవతలు వెళ్లేటటువంటి మార్గము అని. ఈ దేవయాన మార్గంలో 6 పాయింట్స్ ఉంటాయి, దాన్నే షట్చక్రాలు అంటాం మనం. దాంట్లో మూలాధారం గురించి మాట్లాడుకుంటూ ఈ గందరగోళం అంతా వచ్చింది. ఇదంతా కూడా మూలాధార చక్ర జాగరణకి సంకేతాలే, అర్థం చేసుకోండి. ఇదంతా మూలాధార చక్ర జాగరణకి సంకేతాలే. చేత మూలాధార చక్ర జాగరణ ఎలా జరుగుతుంది అంటే ఇలా జరుగుతుంది తప్ప ఇంకోలాగా జరగదు. అది వేద విజ్ఞానాన్ని మీరు పట్టుకుంటూ మూలాధార చక్రం దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మిల్లిగా 7వ చక్రం వరకు వెళ్తే బ్రహ్మరంధ్రం వస్తుంది. ఆకాశరహిత స్థితి బ్రహ్మరంధ్రము మీకు అనిపిస్తోంది మీరు పట్టుకోగలిగారని, కానీ అక్కడ రంధ్రం ఏం లేదు. శిరస్సులో ఒక సన్యాసి, ఒక యోగి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని తన ప్రాణాన్ని బయటకు పంపించగలడు. ఇవి కాస్త మామూలుగా మనం విన్నటువంటి మాటలే, దాన్ని మీరు మిల్లిమిల్లిగా మననం చేసుకుందరు గాని తర్వాత తర్వాత క్లాసుల్లో. టూకీగా కుండలిని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మీ కుండలిని పనిచేయాలి అంటే మీ కుండలిని శక్తిని పృథ్వీ యొక్క కుండలిని శక్తికి ప్యారలల్ గా పెట్టుకోవాలి. మీరు సాధన రహస్యం అది. మరి పృథ్వీ యొక్క కుండల్ని ఎలా పనిచేస్తుంది? పృథ్వీకి కూడా ఒక మేరుదండ ఉండాలి కదా, ఒక భ్రమదండ ఉండాలి కదా, ఒక వెన్నుపూస ఉండాలి కదా. ఉంది, పృథ్వీకి కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉన్నాయి. ఉత్తర ధ్రువాన్ని సహస్రారం అంటాం, దక్షిణ ధ్రువాన్ని మూలాధారం అంటాం. అంచేత మీరు ఏం చెయ్యాలి అంటే, మీ యొక్క బ్రహ్మరంధ్రాన్ని పృథ్వీ యొక్క ఉత్తర ధ్రువానికి అలైన్ చేసుకోవాలి. టీవీ యాంటెన్నా చెదిరింది, బొమ్మ రావటం లేదు టీవీలో, ఏం చేస్తారు మీరు? అక్కడెక్కడికో వెళ్ళిపోరు, ఇక్కడే ఉంటారు. విజయవాడ స్టేషన్ కరెక్ట్గా రావటం లేదంటే విజయవాడ వెళ్ళిపోయి, ఢిల్లీ స్టేషన్ కరెక్ట్గా రావటం లేదంటే ఢిల్లీ పరిగెడుతున్నారా మీరు? ఏం చేస్తారు యాంటీనాని? ఢిల్లీ నుంచి వచ్చేటటువంటి తరంగాలు పట్టుకోవటానికి అనుకూలంగా తిప్పుకుంటారు, అంతే కదా చేసేది, ఇక్కడే మార్పు చేస్తారు. పృథ్వీ యొక్క కుండలిని శక్తి ధారలకు అనుగుణ్యంగా మీ శరీరాన్ని మలుచుకోవాలి. పృథ్వీ యొక్క మూలాధార చక్రానికి అనుగుణ్యంగా మీ శరీరాన్ని మలుచుకోవాలి. ఎలా మలుచుకుంటాం, ఏ విధంగా మలుచుకుంటాం అంటే లక్షణాలు తెలియాలంతే కదా. మీరు పైకి యాంటీనా వెళ్ళి తిప్పుతూ ఉంటే ఒకడక్కడ చెప్తూ ఉంటాడు పైకి, ఆగు ఆగు అంటాడు. ఎలా చెప్పాడు వాడు ఆగు ఆగని? వాడు చూశాడని మీరు ఎలా తిప్పుతున్నారో, వాడు అదేం చూడ్డు మీరు ఎలా తిప్పారో. వాడు దేన్ని చూస్తాడు? బొమ్మను చూస్తాడు. బొమ్మ క్లియర్ గా ఉంటే అది కరెక్ట్, కొలవక్కలే. కరెక్ట్ గా 42 degrees ఈస్ట్ నార్త్ ఈస్టర్న్ లాటిట్యూడ్ 19.4 ఉందా చూడక్కర్లే, అది బొమ్మ చూస్తే తెలిసిపోతుంది. మరి మనం ఏం బొమ్మను చూడాలి? కుండలిని శక్తి, పృథ్వీ యొక్క శక్తిధారలకు అనుగుణ్యంగా మన శక్తిధారలు పనిచేస్తున్నాయా లేదా అనే దానికి ప్రాణాపానో సమకృత్వ నాసాభ్యంతర చారిణవు. ప్రాణము అపానము, అపానము అంటే కిందకి దింపేటటువంటి శక్తి, ప్రాణము అంటే పైకి తీసుకెళ్లేటటువంటి శక్తి. ప్రస్తుతానికి మీరు అంతే అర్థం చేసుకోండి, అందుకంటే డీటెయిల్స్ లోకి మనం వెళ్ళక్కర్లే. ఈ విశాల అంతరిక్షములో పృథ్వీ ఒక విశేషమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది. ఏంటి ఆ విశేషమైనటువంటి స్థానము? మానవుడు అనేటటువంటి విలక్షణ చేతనత్వము కలిగినటువంటి ప్రాణి కేవలం పృథ్వీ మీదే లభిస్తాడు మీకు. ఇంకా ప్రస్తుతం ఎక్కడా లేడు. ఎక్కడైనా రేపు సైంటిస్టులు కనిపెట్టగలిగితే అది వేరే విషయం, కానీ గత 50 సంవత్సరాలుగా మోడర్న్ సైన్స్ విత్ ఆల్ ఇట్స్ టెక్నాలజీ, తనకి తెలిసి ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తాన్ని ఉపయోగించి కూడా మానవుడు లాంటి ఒక శరీరధారి ఎక్కడైనా ఉన్నాడా ప్రపంచంలో అంటే కనిపెట్టలేకపోతుంది. ఇది ఈ విశేషమైనటువంటి చేతనత్వము, పృథ్వీ యొక్క కుండలిని ఎఫెక్ట్ మన శరీరం మీద, అది అర్థం చేసుకోండి. అందువల్ల పృథ్వీ మీదే ఉన్నాం మనం. అందువల్ల పృథ్వీ గ్రహం నాశనం అయిపోతుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఋషులు, నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి, భూమి మీద ఉన్నటువంటి ఋషులు కాదు, పృథ్వీ మీద ఉన్నటువంటి ఋషులు కాదు, విశాల అంతరిక్షములో సూక్ష్మ శరీరాలతోనే కాకుండా కారణ శరీరాలతో తిరుగుతున్నటువంటి ఋషులకి అంత ఆవేదన. మళ్లీ అలాంటి అలైన్మెంట్ తీసుకురావాలి అంటే, పృథ్వీ గ్రహాన్ని సృష్టించాలంటే చాలా కష్టపడాలి, ఉన్నది రక్షించుకోవటం తేలిక కదా. ఆ అలైన్మెంట్ మీరు ఎలా తీసుకుంటారు? విశాల అంతరిక్షములో పృథ్వీకి కావలసినటువంటి చేతనత్వపు ధారలు ఉత్తర ధ్రువం నుంచి ప్రవేశిస్తాయి. అనవసరమైనటువంటివి, పృథ్వీ స్వీకరించలేనటువంటివి, పృథ్వీకి పనికి రానటువంటి శక్తిధారలు దక్షిణ ధ్రువం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. మన శరీరంలో కూడా అంతే, గుదాద్వారము ముఖము అనవసరమైనటువంటివి ఆ అపానవాయు యొక్క ప్రభావం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. నోటిలోంచి లోపలికి వెళ్లినటువంటివి ఆహారం మాత్రమేనా? ఇంకా నోటిలోంచి మీరు చాలా తీసుకెళ్లవచ్చు, ముక్కులోంచి మీరు చాలా మనకి కంటికి కనిపించినటువంటి విశేష శక్తి ధారలను మీరు పీల్చుకోవచ్చు. ఆ టెక్నిక్ కుండలిని విద్య, అది మీ శరీరాన్ని స్వీకరించి, మీ శరీరము కావలసిన దాన్ని స్వీకరించి, కావలసిన ఇంద్రియాలు ఏర్పరచుకుని, మీ లివరు, మీ కిడ్నీస్, మీ లంగ్స్, మీ ఎముకలు, రకరకాలైనటువంటి సప్తధాతువులు, రకరకాల గందరగోళాలు ఉన్నాయి కదా శరీరంలో, కావలసినవి తీసుకుని ఆహారం నుంచి పనికిరాంది బయటికి తోసేస్తుంది. కుండల్ని విద్య మీకు అర్థం అవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏంటి అంటే బ్యాలెన్స్ ఒకటి తెచ్చుకోవాలి. లోపలికి వెళ్తున్నటువంటి శక్తి ఎక్కడి నుంచి లోపలికి వెళ్తుంది? ఉత్తర ధ్రువం నుంచి, నోటిలోంచి కాని ముక్కులోంచి కాని కన్ను. ఉత్తర ధ్రువం అంటే ఈ పైభాగం అంతా జ్ఞానేంద్రియాలన్నీ కూడా స్వీకరిస్తున్నాయి మీకు. ఇవి లోపలికి వెళ్తోంది మీకు. ఇవి లోపలికి వెళ్ళింది మీరు అరాయించుకోగలగాలి, డైజెస్ట్ చేసుకోగలగాలి. మనం దేన్ని డైజెస్ట్ చేసుకుంటున్నాం? తిన్న ఆహారమే డైజెస్ట్ కావటంలే. ఇంకా కంటి ద్వారా వెళ్తున్నటువంటి ఇన్ని రూపాలను అసలు ఎలా డైజెస్ట్ చేసుకోవాలో అనేటటువంటి విద్య మనం మర్చిపోయాం. తెలుసు మనకు ఆ విద్య, మానవ శరీరం ఇవ్వబడింది అందుకే. రామకృష్ణ పరమహంస గొంతుకులో క్యాన్సర్ వచ్చి చివరి రోజుల్లో భోజనం చేయలేని స్థితిలో ఉన్నాడు. మనుషులు కూడా తాగలేకపోయాడు. వివేకానంద, శారదామాత ప్రతిరోజు ఆయన పోరేవారు. అమ్మ నువ్వు చెప్పిన మాట వింటుంది కదా, ఒక్కసారి అమ్మని అడిగితే ఎంత సింపుల్ అంటే, రామకృష్ణ పరమహంస నువ్వు శిష్యుడివి, నువ్వు భార్యవి, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనలే, సరే అడుగుతానన్నాడు. బ్రహ్మానంద పడిపోయాడు వివేకానంద. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అడిగాక ఆవిడ కాదు అనే ప్రసక్తే లేదుగా, చూరుడు అనుకున్నారు వీళ్ళు. గ్యారంటీగా ఎంత ఆనందంతో ఆ రోజు రాత్రి ఇద్దరు నిద్రపోలేట శారదామాత, వివేకానంద. ఎందుకంటే నేను పొద్దున్న రామకృష్ణ పరమహంస మరి చెప్పింది అబద్దం ఏం చెప్పడం ఆయన, పాపం అడుగుతానంటే అడుగుతాడు. కాళికాదేవి తల్లి కదా, ఎలాగో ఒప్పేసుకుంటుంది. అమ్మయ్య మన గురువు గారికి ఇంకే బాధ లేదు, క్యూర్డ్ అనుకున్నాడు. రెండో రోజు పొద్దున్నే వచ్చేసాడు. ఏమంది అమ్మ, తిట్టింది అన్నాడు రామకృష్ణ పరమహంస. మిమ్మల్ని తిట్టిందా, ఎందుకు తిట్టింది అన్నాడు. నీకు సిగ్గులేదా అంది. ఇంతమంది నోళ్లతో రోజు తింటున్నావు కదా, మళ్ళా ఈ నోటితో కూడా తినాలా నువ్వు, నీకు సిగ్గులేదా అంటే ఎవడిని తిట్టాడు రామకృష్ణ పరమహంస? అమ్మవాణ్ణి తిట్టలే, వివేకానందం తిట్టాడు. మనం అది అర్థం చేసుకోవాలి. సహస్రాక్ష సహస్రపాత్ అనేక బాహుదర వక్త నేత్రం. కుండలిని శక్తి మీకు అవగాహన రావాలి అంటే ఈ శరీరాలన్నీ నావే అనేటటువంటి మాటలు కాదు, అనుభవం రావాలి మీకు. కుండలిని శక్తి జాగరణకు అది మెయిన్. ఆ అనుభవం వచ్చేస్తే మీకు కుండలిని జాగరణ అయినట్టే. ఇందాక నేను చెప్పాను కదా, టీవీ యాంటెన్నా సెట్ చేస్తూ ఉంటే టీవీ కరెక్ట్ గా యాంటెన్నా సెట్ చేశారు లేదో వాడు చూడ కిందనున్నవాడు, బొమ్మ క్లియర్ గా వచ్చిందంటే యాంటెన్నా కరెక్ట్ అయిపోయినట్టే. ఉత్తర ధ్రువము, దాన్ని ఉత్తానపాదుడు, ధ్రువ నక్షత్రము, సునీతి, సురుచి, ధ్రువుడు యొక్క రెండు తల్లులు. కథలు తెలుసు కదా, ఆ కథల్లో చాలా అంతరార్థం నింపిపెట్టారు. ఉత్తానపాదుడు ఆయన పేరు. ఉత్తానపాదుడు అంటే ఉచ్చ మార్గంలో వెళ్తున్నటువంటి, హయ్యర్ మార్గంలో వెళ్తున్నటువంటి సాధకుడు. సురుచిని కోరుకుంటాడా, సునీతిని కోరుకుంటాడా? సురుచి అంటే ఇంద్రియాల సుఖాలు. తప్పేం లేదు, ఇంద్రియాల సుఖాలు కోరుకుంటే కోరుకో, కానీ ధ్రువ నక్షత్రం వైపు, ఉత్తర ధ్రువం వైపు నువ్వు వెళ్లలేవు. చిన్న చిన్న కథలలో కుండలిని జాగరణ యొక్క ఎంత అద్భుతమైనటువంటి రహస్యాలు మన సాధకులకి అందజేశారు ఋషులు. అంచేత ఉత్తర ధ్రువం ఎప్పుడు మీకు తెచ్చుకుంటుంది, బ్రహ్మరంధ్రం ఎప్పుడు మీకు తెచ్చుకుంటుంది? అందరూ నేనే, అందరూ నేనేటటువంటి భావన ఎలా వస్తుంది? నేను చాలాసార్లు మీకు ఉదాహరణ ఇచ్చాను. ఎవరైనా ఒక దోమ కాని మనిషి కాని మనకి ఏదైనా హాని చేస్తే ఇమీడియట్ గా మనం ఎదురు తిరుగుతాం, చంపేయాలి కొట్టేయాలి అని లేస్తాం కదా. భోజనం చేస్తున్నప్పుడు మీలో చాలా మందికి ఎప్పుడో అప్పుడు ఒకసారి పంటి కింద నాలిక పడి ఉంటుంది గ్యారంటీగా. ఆ అనుభవం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. ఎవరికో ఎప్పుడప్పుడు రెండు మూడు సార్లు అయినా జరిగి ఉండొచ్చు. రాయి తీసుకుని పళ్ళని ఊడగొట్టుకున్నావా ఎప్పుడైనా? ఎంత ధైర్యం పంటికి, నాలికకి హాని తలబెడుతుందా అని అన్నారా ఎప్పుడైనా మీరు? ఎందుకనలే, పన్ను మీదే నాలిక మీదే, ఎవరిని కొడతారు మీరు? మరి బాహ్య ప్రపంచంలో శత్రువుని మీరు ఎందుకు గుర్తించగలిగారు? అంటే వాడు మీరు కాదు అనే భావనే కదా. ఆ భావన ముందు తెచ్చుకోండి. అందుకే పురుష సూక్తంలో మొట్టమొదట ఆ భావం, అర్జునుడు ఆ భావాన్ని జీర్ణించుకోలేకపోయాడు. శత్రువు కూడా నేనే ఎలా అవుతానని. సమాజము అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు యోగులు కానటువంటి వ్యక్తులకి ఆ అనుభూతి ఉండదు కనుక వాళ్ళకి అలా అనిపిస్తుంది. దక్షిణేశ్వరంలో గంగానది ఒడ్డున, హుగ్లీ నది ఒడ్డున రామకృష్ణ పరమహంస ఒక సాయంత్రం కూర్చుని ఉన్నాడు. నదికి అటువైపు రెండెద్దుల బండి వెళ్తుంది, కొట్టాడు. బండి నడుపుతున్నటువంటి వాడు ఏమంటారు దాన్ని, విప్ కొరడాతో. అక్కడ పడిన వాత ఈయన వీపుని తేలింది. తెలుసుకోవాలని కాదు, ఆ ఐడెంటిటీ అలా ఉందన్నమాట. ఆ సాయం సమయంలో, ఆ సాధనా కాలంలో ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. అప్పుడు మనకు ఆ వాత పడుతోందా అలాగా భావం తెచ్చుకోండి. సహస్రాక్ష సహస్రపాత్ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సర్వ మావృత్య తిష్టతి, అన్నిటినీ ఆవరించి ఉంటుంది అనేటటువంటి ఆ భావన మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా కనుక మీరు ప్రోధి చేసుకుంటూ వెళ్తే ప్రాణము అపానానికి మీకు రెండు ముద్రలు చెప్పాను నేను. శరీరంలో ఉన్నటువంటి ప్రాణవాయువుని జాగరణ చేసుకోవటానికి, శరీరంలో ఉన్నటువంటి ఉదాన వాయువుని అపాన వాయువుని జాగరణ చేసుకోవటానికి రెండు ముద్రలు చెప్పాను కదా, ప్రాణముద్ర అపానముద్ర నిరంతరం వేసుకుంటూ ఉండండి. ఆ భావన పటిష్టం అవటానికి ఎక్కువ కష్టపడక్కర్లే. ఎందుకంటే మీకు నేను నిరంతరం చెప్తున్నాను, మీరందరూ చాలా గొప్ప సాధకులే. ఉత్తినే చెప్పటం లేదు ఇది, గురువు గారి అథారిటీతో చెప్తున్నా. లేకపోతే ఇక్కడ కూర్చుని కుండలిని వేదమాత గురించి మీరు ఇంత కామ్ గా ఆసక్తితో అవగాహనతో వింటున్నారు కదా, మీకేదో అర్థమవుతోంది. అది ఎందుకు అర్థమవుతోంది, చదివి ఉన్నారు, చేసి ఉన్నారు, మర్చిపోయారు. మళ్లీ గుర్తు చేసుకుందాం మనం. ఈ వేదమాత సృష్టి ఆదిలో కుండలిని ప్రాదుర్భావము, వేదమాత యొక్క తాంత్రిక శక్తి వామ మార్గము కుండలిని శక్తిగా మన శరీరంలో బ్రహ్మరంధ్రము మూలాధార చక్రము నుంచి ఎలా పనిచేస్తుందో తెలుసుకునేటటువంటి విద్యను మనకు అందించేటటువంటి ఆ గాయత్రి మాతకి నమస్కరిస్తాం. ఒక రెండు నిమిషాలు గ్యాప్ తీసుకుందాం, 5 నిమిషాలు. దాని తర్వాత గాయత్రి గీత స్వస్తే. ఇది మన సిలబస్. ఎలా సిలబస్ అర్థమైంది కదా, ఈ సిలబస్ నేర్చుకోవటానికి ఇవాళ ఇంకొక 2 పాయింట్స్ చెప్పి ఆపేస్తాను నేను. కానీ ఆ 2 పాయింట్స్ ఆపేసే ముందు 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చేదా, 10 నిమిషాలు బ్రేక్ ఇస్తాను. కరెక్ట్ గా 10 నిమిషాలు అయిన తర్వాత మాట్లాడదాం. ఒకసారి ప్రచారంలో ఇది చేసుకుందా తెలుసుకున్నామండి, కాళ్ళు చేతులు ఆడించి తెలుసుకుందామండి, ఆడించిరండి. ఏడు బ్రేక్స్ తో ఓంకార ఉచ్చారణ నేర్చుకున్నాం మనం. అంటే ఇప్పుడు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నా ఉద్దేశం ఇప్పుడు మీ యొక్క సూక్ష్మ శరీరాలు నా సూక్ష్మ శరీరంతో లింకప్ చేయటం, ఊతో లింకప్ చేసుకున్నాను. అంటే నేను చెప్పిన మీకు ఈజీగా అర్థమవుతుంది, అందుకని ఉచ్చారణ చేశారు. కానీ మీరు ఇంటి దగ్గర చేస్తున్నప్పుడు మాత్రం నేను చెప్పానే పళ్ళు బిగించి ఉచ్చారణ అదే చేసుకోండి. ఈ ఓంకార ఉచ్చారణ తర్వాత ఏం చెప్పాను నేను, ఓంకారం యొక్క మూడు వ్యాహృతులు, అంతరిక్షంతో దాన్ని కలిపే ప్లగ్ పాయింట్ 24, మన శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలు, నిత్య కళ, సూర్య చంద్ర అగ్ని విద్యకి సంబంధించినటువంటి మంత్రము ఓం భూర్భువస్వ వైం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్య భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా హ్రీం శ్రీం క్లీం ఓం. శ్రీం క ఏ ఈ ల హ్రీం హ స క అ ల హ్రీం స క ల హ్రీం. మీరు పొద్దున్న నిద్ర లేవగానే మొహం అది ఏమీ కడుక్కోకుండా ఇంతవరకు రండి, మంచం మీదే కూర్చుని మీరు సార్ ఓంకారం చేసుకోండి. చేసుకోవటంలో ఈ భావం లేకుండా చేసుకున్నాను అనకండి, వేస్ట్. యద్భావం సద్భవతి అన్నాను తప్ప ఆధ్యాత్మికతలో మీ ఉచ్చారణ బట్టి ఏం అవ్వదు. అంచేత మీరు ఏం చదువుతున్నారంటే బిఏ ఏమన్నా అయితే మీరేం కన్ఫ్యూజ్ కావక్కర్లేదు. శ్రీమనాలా శ్రీమనాలా నా ఇమ్మెటీరియల్, కానీ దాని వెనకాత ఉన్నటువంటి భావం చాలా అవసరం. ఇది చేసిన తర్వాత మీ హృదయంలో ఎవరు కింద నుంచి ఎవరు
జీఎస్ గారు వెళ్ళారు
ఇచ్చట మన హృదయంలో ఉన్నటువంటి ఆ సూర్యుడిని జాగృతం చేసుకుంటాం. ఓం సూర్యాయ నమః కళ్ళు మూసుకుని 3 సార్లు ఓంకారం చేసుకున్నాం, ఈ మంత్రం ఉచ్చారణ చేసుకున్నాం. మంత్రం ఉచ్చారణ చేసుకోగానే ఓం సూర్యాయ నమః మన హృదయంలో సూర్యుడికి నమస్కారం చేస్తాం మనం. సూర్యుడు ఏ క్షణంలో అయితే ఉద్భవిస్తాడో దిక్కులు ఏర్పడతాయి. చుట్టూరా దిక్కులు ఎప్పుడైతే ఏర్పడతాయో ఆ దిక్కుకు సంబంధించినటువంటి గ్రహం ఏర్పడుతుంది. అది నేర్చుకుందాం మనం ఇవాళ. సూర్యుడు కాకుండా ఉన్నటువంటి మిగతా 8 గ్రహాలు 8 దిక్కులు, ఆ దిక్కులకి అధిపతి అయినటువంటి గ్రహాలు. ఆ గ్రహాలు మనకి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి, ఇందుకు వాటిని నేర్చుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనం నిద్ర లేవగానే చేసేది. ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి పట్టిన 6 గంటల నుంచి ఇంతవరకు నేను చెప్పింది మీరు ఆచరణలో పెట్టడానికి 2 నిమిషాలు పడుతుందంటే, కానీ ఆ 2 నిమిషాలు ఈ భావంతో చేయండి. నిద్ర లేవగానే మీ జీవితం మొత్తము కూడా ఈ అష్టదిక్పాలకులు, ఈ 8 గ్రహాలు 9 గ్రహాల యొక్క అనుగ్రహంలోకి వెళ్ళిపోతుంది. రోజల్లా చాలా క్షేమకరంగా ఉంటుంది. అంతేత ఓం హృదయంలో సూర్యాయ నమః సూర్యుడు వెలిగేదానే ఈశాన్య దిశ, ఇటువైపు ఇంటికి వస్తుంది ఈశాన్య దిశ. ఈశాన్య దిశకి అధిపతి బుధుడు. అది డ్రా చేసుకుని మీరు అది ఉచ్చారణ చేసుకోవాలి. అంచేత ఈశాన్య దిశ వైపు మీ మనస్సు, మనసు మీదే కూర్చొని ఉంటాం కానీ మీ మనస్సు మీ ఇంటికి ఈశాన్యం వైపు, లేకపోతే మీ గదికి ఈశాన్యం వైపు పెట్టుకుని ఓం బుధాయ నమః. బుద్ధి ఇంట్యూషన్ ప్రజ్ఞ అది నా జీవితంలో ముందు రావాలి. ప్రజ్ఞ వేరు జ్ఞానం వేరు. మనకున్నటువంటి జ్ఞానం ఏంటి, ఖండింపబడినటువంటి జ్ఞానము. గురువు ద్వారా లభించేటటువంటి జ్ఞానం ఏంటి, అఖండమైనటువంటి జ్ఞానము. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన జరాదు. ఆ అఖండమైనటువంటి జ్ఞానము మనకి బుద్ధుడు దగ్గర నుంచి వస్తుంది, బుధగ్రహం దగ్గర నుంచి వస్తుంది. ద ప్లానెట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అది ఈశాన్య దిశ నుంచి వస్తుంది. ఆ ప్రజ్ఞ మనకేం చెప్తుంది, గణాధిపతి నమ. ఈశాన్య దిశలో ఒక్కొక్క గణము ఎలా పనిచేస్తుంది, మన శరీర నిర్మాణం గురించి ఆలోచిస్తాం ఎప్పుడు కూడా. అది గుర్తుంచుకోండి, మన ప్రయోగశాల ఈ శరీర నిర్మాణమే మనకు అర్థం అవ్వాలి. ఈశాన్య దిశలో ఉన్నటువంటి ఒక గ్రంథి ఉంటుంది, ఆ గ్రంథి ఎక్కడ ఉంటుందో అదంతా ఇది ఒక రోజులో మనం డిస్కస్ చేసుకునేది కాదు. కానీ అవగాహన మీకు అవటానికి, ఇది ఉత్తరే మీరు చేయటం లేదు, ఏదో ఉత్తరే నమస్కారాలు పెట్టేసుకోవటం లేదు, ఈ బుద్ధి ఉందే ఈశాన్యం వైపు తిరిగి ఓం బుధాయ నమః అని మనం అనుకుంటాం. ఈ బుద్ధి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కదా, అంటే ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది అంటాం ఆస్తిలో. అంచేత ఋషులు చెప్పినటువంటి వాసన ఇస్తుండి, నేను మనకి అలాంటి అధ్యక్షం చేయలేదు, నాకు కూడా ఇస్తే నేను తాగుతూ ఉంటాను, వింటూ ఉండండి. అంచేత ఈశాన్యంలో ఓ బుధాయ నమః, ఈ బుధుడు ఏం చేస్తాడు, గణాధిపతయే నమః, మన శరీరంలోనే గోళ్లు పెరగటానికి ఉండే గణాశక్తి, చర్మం మీద ఉన్నటువంటి హెయిర్ పెరిగేటటువంటి గణాల శక్తి వేరు, జుట్టు ఎంతైనా పెరుగుతుంది కానీ రోమకూపాలు ఎక్కువ పెరగవు, రకరకాలుగా మారుతూ ఉంటుంది. గణాధిపతియే నమః వాటిని తెలుసుకోండి, ఆ గణాధిపతియే నమః అది తెలిసినప్పుడు మన జీవితంలో విఘ్నాలు ఉండవు. ఆ భావనతో ఈశాన్య దిశలో చేస్తాం, ఓం బుధాయ నమః, ఓం గణాధిపతే నమః. గణాధిపతి అనేది దిక్కుకి అధిపతి, అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏంటే బుధగ్రహం. ఆ బుధగ్రహం ద్వారా ఎలా తీసుకురావచ్చు, ఆ బుధుడు తారా శశాంకము రకరకాల కథలున్నాయి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించింది. ఆ విద్యంతా మళ్ళా కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకి, ఇదంతా సిలబస్ చెప్తున్నాను నేను మీకు ఈ మూడు రోజులు. వాస్తు కూడా అందులోనే వస్తుంది మీకు. అక్కడి నుంచి తూర్పుకి తిరుగుతాం మనం, తూర్పు వైపు ఓం శుక్రాయ నమః, బీజ రూపంలో మన ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. తల్లి గర్భంలో పడినటువంటి ఆ బీజానికి ఎంత ఎక్కువ జాగా ఉంటే అంత సులభంగా ఎదుగుదల ఉంటుంది, కనుక తూర్పు వైపు ఖాళీ ఉండాలి వాస్తు ప్రకారం. శుక్రాయ నమః తూర్పు దిశలో. ఈ తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుని ఏ డాక్టరు ఎవడు ఏం చేయలేడు, చేసేదెవరు, దేవతలే. అంచేత దేవాధిపతే నమః తూర్పు వైపు దేవాధిపతే నమః. అంటే ఎంత సైన్స్ కేవలం మీరు రెండు మంత్రాల్లో మించి నేర్చుకుంటున్నారో చెప్పడానికి ఉదాహరణ ఇస్తున్నా నేను. ఇందుకంటే ఎవరని మనకి పేర్లలో చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకనే ఆ బీజం బీజాక్షరాలు ఆ దేవతల పేర్లు కట్ చేశాను, నేను ఎడిట్ చేశాను, చెప్పడమే. ఓ దేవాధిపతే నమః, ఓ శుక్రాయ నమః తూర్పు వైపు. తూర్పు వైపు నుంచి ఆగ్నేయం వైపు వెళ్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ధుని సిద్ధి సాయి ధుని హరిద్వార్లో మా గురుదేవుడు వెలిగించినటువంటి అఖండ దీపం. అఖండ దీపం ఒకటే కాదు హరిద్వార్లో ఉన్నది, శివపార్వతులు వివాహం జరిగినప్పుడు ఆ యుగంలో పెట్టినటువంటి అగ్ని సాక్షిగా జరిగిన మ్యారేజ్ లో వెలిగించినటువంటి అగ్నిని తీసుకొచ్చి ఆయన అక్కడ 9 యజ్ఞకుండాలు ఉన్నటువంటి యజ్ఞశాల ఉంది. ఎప్పుడైనా హరిద్వార్ వెళ్తే చూడండి ఆ అగ్నిని. చాలా మందికి హరిద్వార్లో ఉన్న వాళ్ళకి తెలియదన్న డౌట్ ఆ అగ్ని ఎక్కడదో, పరిస్థితి అలా ఉంది హరిద్వార్ లో ఆశ్రమంలో గురువు గారు ఆశ్రమం. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తున్నాను నేను, క్లాసులో ఉండని ఎవరు ఉంటే తెలిసేది ఆ క్లాసులు ఏముందో అని. అగ్ని గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ యుగంలో అగ్నిని ఉపయోగించుకుంటున్నారు గురువులు. అగ్నిని ఉపయోగించుకోవటమే కాకుండా వేదాలలో ఉన్నటువంటి మొదటి సూక్తము అగ్ని సూక్తం, అగ్ని సూక్తంతో స్టార్ట్ అవుతుంది. అందుకే అగ్ని సూక్తానికి వేదాది సూక్తము అని కూడా పేరు. అగ్ని అంటే అర్థం ఏమిటి, అక్కడ ఫస్ట్ టైం మనము ఆధ్యాత్మిక సాధకులుగా ఎలా జీవిస్తున్నామో, ఎలా జీవించకూడదో మీకు తెలుస్తుంది. అగ్ని అంటే ఏంటి అంటే మనల్ని ముందు ఉండి నడిపించేది, మనల్ని ముందు ఉండే అగ్రే అంటే ముందు ఉండి నయతి, ముందు ఉండి చేయి పెట్టుకుని ఏదోటి నడిపిస్తుందో అది అగ్ని. ఏది మనల్ని ముందుండి నడిపిస్తుంది? మన ఆదర్శాలు. ఇప్పుడు మన ఆదర్శాలు ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో అయినా డబ్బు సంపాదించు. ఎలా డబ్బు సంపాదించినా దానికి పెద్ద మనం బాధపడటంలే, డబ్బు ఉంటే చాలు. ఆదర్శాలన్నీ కూడా గంగపాలైపోతున్నాయి. శ్రీం శ్రీం క్లీం రామాయణంలో చాలా విచిత్రంగా వాల్మీకి చెప్తాడు ఆది కవి. ఆది కవి అని నేను ఎందుకు చెప్తున్నా అంటే రామాయణం మొత్తం కూడా అగ్నిసూక్తం యొక్క వివేచనే. ఏంటి అక్కడ మూడు రాజ్యాలు ఉన్నాయి. ఈయన చాలా బాగా చెప్తున్నాడు, ఇంద్ర చైతన్య చాలా బాగా చెప్తున్నాడు అక్కడ. కానీ ఎవరు చెప్పినా అందుకే నేను చెప్తున్నాను కదా, ఆయన ఇంద్ర చైతన్య శిష్యుడు మీరు కావక్కర్లేదు ఆయన చెప్పింది వింటానికి. ఏంటి రామాయణంలో ఉన్నది? అన్నదమ్ముల కథలే, వాలి సుగ్రీవుడు కిష్కింద, రావణాసురుడు విభీషణుడు లంక, రాముడు లక్ష్మణుడు అయోధ్య. ఒక దాంట్లో తమ్ముడు వల్ల అన్న చచ్చాడు అంతే కదా, సుగ్రీవుడు వల్ల వాలి చచ్చిపోయాడు, విభీషణుడు వల్ల రావణాసురుడు చచ్చిపోయాడు. కానీ లక్ష్మణుడు, రాముడు నేను చేయలేదు, నువ్వు ఎక్కడుంటావు, నీతో పాటు నేను వస్తాను, నేను నువ్వు ఏం చేసావు కూడా నాకు అనవసరం, నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అది ఉచితమా అనుచితమా అని కూడా నేను అడగను. విభీషణుడు కూడా ఇదే పంథాలో ఆలోచించుకుంటే రావణాసురుడు చచ్చిపోయేవాడే కాదు. అసలు నాభిలో అమృతకుండం ఉంది అంటే ఆ అగ్రే నయతి అగ్ని తత్వం యొక్క రహస్యం ఎలా చెప్పబడుతుందో, మన్ని ఏది నడిపిస్తోంది మన జీవితాన్ని. మీరు ఈ సాధన మొదలెడుతున్నారు కనుక అగ్నిని మీ ఆదర్శంగా పెట్టుకోండి. ఏంటుంది అగ్ని యొక్క లక్షణం? అందులో దేన్ని పడేసినా అది ప్యూరిఫై అయిపోతుంది. ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్లు అవి ఉన్నాయి కదా, మట్టిలోంచి తవ్వి ఇనువుని వాటిని మనం వేరు ఎలా చేస్తున్నాం? అగ్ని సంపర్కంలో రావటం వల్లే కదా. మీరు కూడా అగ్ని సంపర్కంలోకి రండి. మీరేం చేయాల్సిన పనిలే, మార్చేదేదో అగ్ని మారుస్తుంది. మీరేం చేసేది? సైంటిస్టులు ఏం చేస్తున్నారు? ఈ తగినటువంటి మట్టిని తీసుకెళ్లి బ్లాస్ట్ ఫర్నెస్ లో పోస్తారు. పోస్తే చేసేదేదో అగ్ని చేస్తుంది. మీరేంటి చేసేది? మీరు చేసేది ఏం లేదు. నాకు చిన్నప్పుడు హరిద్వార్లో గురువు గారు చెప్పిన కథలు కొన్ని ఎలా మనసులో ఉండిపోతాయి. సాధన గురించి నేను చెప్పాను కదా, మీరు అసలు ఎక్కువ సాధన నేను చేయక్కర్లేదు రోజుకి, కేవలము 24 గంటలు మాత్రమే సాధన చేయాలన్నారు ఆయన జస్ట్. అలాగే ఇంకో కథ ఆయన చెప్తూ ఉండేవారు. ఆఫ్రికాలో ఓ ఎలిమెంటరీ స్కూల్లో, చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో ఒకసారి ఒక గురువు ఆ పాఠం చెప్తున్నటువంటి వాడు ప్రశ్న అడిగాట పిల్లల్ని, సడన్ గా పెద్ద పూలు వచ్చేస్తే మీరు ఏం చేస్తారు క్లాస్ రూమ్ లో? ఆఫ్రికాలో పెద్ద పూలు రావటం కదా అసంభవం కాదు కదా, అందుకని అడుగుంటాడేమో. ఎవరు ఏం మాట్లాడలేట, శివారికి చిన్న కుర్రాడు బ్యాక్ బెంచ్ నుంచి చెప్పాట, మేం చేసేదే ఉంది, చేసేదేదో పెద్ద పూలే చేస్తుందండి. అలాగే చేసేదేదో అగ్ని చేస్తుంది, మీరేం చేయక్కర్లేదు. అసలు అగ్ని సంపర్కంలోకి రండి, ఆదర్శాల సంపర్కంలోకి రండి. ఆదర్శాలు పోయాయి. ఇప్పుడు మనకి ఆదర్శాలు పోయేసరికి జీవిత విధానం యొక్క లక్ష్యం పోయింది, మొత్తం తగలడింది. ఆగ్నేయ దిశ చాలా ఇంపార్టెంట్. అంతేత ఆగ్నేయ దిశలో మనస్సుకి సంబంధించినటువంటి చంద్రుడిని పెట్టాం అక్కడ. ఓం చంద్రాయ. ఈ చంద్రుడు మనకి ఏం తేజిస్తాడు? మన ఆదర్శాల వల్ల ఏమవుతుంది? తేజస్సు ప్రజ్వలిస్తుంది. ఓం తేజోధిపతి. ఆగ్నేయ దిశ నుంచి మనం పొందవలసింది ఏంటి మన మనస్సులోకి? ఓం చంద్రాయ నమః. ఆదర్శాన్ని స్వీకరించండి. మీరేం చేయక్కర్లే, చేసేది అగ్ని చేస్తుంది, మీరు ఏమీ చేయక్కర్లే. అందుకే సమర్పణ అంటాం. క్లాస్ రూమ్ లో ఇప్పుడు కూడా బీఏ డిగ్రీలు వస్తున్నాయి, ఎంఏ డిగ్రీలు వస్తున్నాయి, అన్ని తీసుకుంటా ఏం చేస్తున్నారు మీరు? పిల్లలు నోరు మూసుకుని వింటారు అక్కడ. వీడికి అంతా తెలిస్తే ఇంకా గురువు ఎందుకు? వీడికి తెలియనిది చెప్పడానికే కదా గురువు అక్కడ ఉండేది. ఇది అర్థం చేసుకోండి. అని చెప్పి ఆగ్నేయ దిశ వైపు మీరు వెళ్ళినప్పుడు ఓం చంద్రాయ నమః. తేజోధిపతే నమ. ఆ శక్తిని సిద్ధిసాయి ఉపయోగించుకున్నాడు. యజ్ఞ విద్యలో శ్రీరామ శర్మ ఆచార్య ఉపయోగించుకుంటున్నాడు. అఖండ జ్యోతిగా వెంకయ్య స్వామి గారు ఉపయోగించుకున్నారు. అందరూ ఆ అగ్నిని ఉపయోగించుకుంటారు. సమిత్పాణి అవ్వకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఋషి దగ్గరికి వెళ్లే ప్రసక్తే లేదు పూర్వకాలంలో. అంటే అర్థం ఏంటి, నేను పనికిరాని ఎండు పుల్ల లాంటి వాడిని, ఎందుకు పనికిరాదు. కానీ అగ్నిలో పడితే అది అగ్నిలాగే మారిపోతుంది. అది అలాగే నేను ఆ ఋషి దగ్గరికి వెళ్లి ఆ ధ్యానాన్ని నేను సంపాదించుకోవటానికి వెళ్తున్నాను అని సమిత్పాణి అయి వెళ్లాలి వాడు. అది ఆ భావంతో మీరు ఒకటి తిరగండి. ఓ చంద్రాయ నమః ఆగ్నేయ దిశలో. దానివల్ల ఏమొస్తుంది మీకు, తేజస్సు వస్తుంది. ఓం తేజోధిపతే నమః. తర్వాత దక్షిణం. కుజాయ నమః. కుజుడు భూమిపుత్రుడు. భూమిపుత్రుడు ఏం చేస్తాడు భూమిపుత్రుడు ఇది అంటే, మెకానిక్ వస్తాడు. చాలా అద్భుతమైనటువంటి మెకానిక్, కారు మెకానిక్. కారు పాడైపోయింది, మనం తీసుకెళ్ళాం. ఏం చేయలేడు వాడు, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి వాడికి. వాడు కరెక్ట్ వెంచి లేకపోతే అసలు వాడు బోల్ట్ ఇవ్వలేడు వాడు. నిజంగా చాలా గొప్ప మెకానిక్ ఏం చేయగలడు వాడు. అలాగే మన శరీరాల్లో 5 ప్రేతాలు ఉన్నాయి. పంచ ప్రేతాసనాసీన డెల్టా సాసనామన్న వస్తుంది. ప్రేతాలు అంటే ఏం భయపడిపోకుండా, నేను భూతాలు వాటి గురించి రామ్సే బ్రదర్ టీవీ సీరియల్ గురించి నేను మాట్లాడలేదు. మన శరీరంలో ఉన్నటువంటి పంచకోశాల గురించి చెప్తున్నాను నేను. వీటిని ప్రేతాలు అంటాం మనం. 5 కోశాలు, వీదే గాయత్రి యొక్క 5 ముఖాలు. రకరకాలుగా మనం చెప్పుకుంటాం. ఈ భావనతో అటు తిరిగి ఓం కుజాయ నమః. దేనికి అధిపతి, ఇన్స్ట్రుమెంట్స్ కి అధిపతి. ఓం ప్రేతాధిపతే నమః. ఇన్స్ట్రుమెంట్స్ కరెక్ట్ గా ఉండాలి. మీకు ఆదర్శాలు ఉంటే ఏం లాభం. ఈ ఒక్క రోజులో ఇదంతా దున్నేస్తానంటాడు ట్రాక్టర్ పనిచేయదు. కుజుడు అంగారకుడు, భూమి ఎస్ట్రాలజీలో వాటికి కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా ఈ సింపుల్, మీరు పొద్దున్న చేసే 2 నిమిషాల కార్యక్రమాలు ఇవన్నీ మీకు ఒక్కసారి రొటేట్ అయిపోతాయి. అందుకు ఇది చేయమనేది నైరుతి. రాహు, రాహు కేతువు అనగానే భయం వేస్తుంది, భయపడక్కర్లేదు. అమృతత్వ ప్రాప్తికి ఈ 2 గ్రహాలే కారకులు. మీలో అమృతత్వం రావాలి అంటే ఈ 2 గ్రహాలే మీకు కారకులవుతారు. ఈ 2 గ్రహాల యొక్క కారకత్వాన్నే సముద్ర మందన కథలో అమృత కలిసి వచ్చినప్పుడు మోహిని ద్వారా ఇస్తున్నప్పుడు మళ్ళా ఈ సూర్యచంద్రులే అడ్డు తగులుతారనే కథ అక్కడ. ఈ సూర్యచంద్రుల్ని మనము ఉపయోగించుకోకుండా నిరర్థకంగా ఉన్నప్పుడు మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నాం మనం. సూర్యచంద్రుడిని ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం మనం? పాప శివుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, ప్రతిరోజు అస్తమిస్తున్నాడు. ప్రతిరోజు చంద్రుడు రాత్రి ఉదయిస్తున్నాడు, పొద్దున్నయ్యేసరికి అస్తమిస్తున్నాడు. కానీ వాటి వెనకాతలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు మనకి తెలియకపోవటం వల్ల మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నాం. రాహుగ్రస్తం అయిపోతుంది అది. కానీ ఆ రాహు ఎప్పుడు రక్షోధిపతి అవుతాడు? ఓం రాహవే నమః నైరుతిలో చెప్పి తిరిగి చెప్తాం మనం. ఆయనే రక్షోధిపతి కూడా. కుండలిని జాగరణకి కావలసినటువంటి బేసిస్ ఇచ్చేటటువంటి గ్రహం అది రాహు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అంటే ఆ సూర్యచంద్ర ఇడా పింగళ నాడి శ్వాసలను మీరు మంధించగలిగితే. రేపు సాయంత్రం క్లాసులో ఈ మంధన గురించి చెప్తాను, ఈ ప్రాణాయామం గురించి. నేను రాహు కేతు అంచేత నైరుతిలో ఓం రాహవే నమః. ఏంటా రాహు చేసేది? ఓం రక్షోధిపతి నమ. రక్షణించేటటువంటి ప్రతిదీ అతని ద్వారానే వస్తుంది. రాక్షసులు అనే పదానికి మనం నెగిటివ్ మీనింగ్ ఇస్తాం, పాజిటివ్ మీనింగ్ కూడా ఉంది. కానీ తర్వాత చూద్దాం అది, దాని గురించి తర్వాత. పశ్చిమం, పశ్చిమం పెడితే ఇంకో భయంకరమైనటువంటి గ్రహం వస్తాడు శని గారు. చాలా భయపడతాడు శని గారు. కానీ భయపడక్కర్లే అసలు. నిజంగా మీరు అర్థం చేసుకోగలిగితే కుండలిని సాధన మొత్తము కూడా పశ్చిమాంతర ఖేళన. ముందుగా పాట, పశ్చిమ దిశలో ఇవి వస్తాయి, రాహువు శని కేతు. అక్కడ జరుగుతుంది కుండలిని జాగిన ప్రక్రియ మొత్తం కూడా మిల్లి మిల్లిగా జరుగుతుంది. తొందరపడితే అట్ట అన్నం పెట్టేయాలి అని ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తారు మీరు. మీరు ఎంత తొందరపడ్డా 20 నిమిషాలు అయ్యేక ముందు
ఉడకదది, టైం పెట్టాల్సింది. శరీర తొందరపడితే అట్ట మెల్లిగా చేయండి మీరు. కానీ ఈ తొందర పడకుండా మెల్లిమెల్లిగా మీరు వెయిట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఓం జలాధిపతే నమః. నీరు ఏ విధంగా అయితే కింద వైపు ప్రవేశిస్తుందో మన జ్ఞానాన్ని కూడా కింద తరాల వాళ్ళకి అందజేద్దాం. కానీ నీరు ఇంకా ఏం చేస్తుంది? సంస్కారాలను ప్రోధి చేస్తుంది. బీజం ఉన్నా నీళ్లు లేకపోతే ఆ బీజంలో ఉన్నటువంటి చెట్టు మొలకెత్తదు, సంస్కారాలను ప్రోధి చేయదు. ఆ పని చేద్దాం ఉడికే లోపల, మన సాధన ఉడికే లోపల. నేను గొప్ప సాధకుండా అని కూర్చోకుండా విష కుక్కర్ అక్కడ పెట్టే అక్కడ కూర్చొని దండం పెట్టి ఉడుకు ఉడుకు అనక్కర్లేదు. మీరు 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 మిగతా పనులు చేసుకోవచ్చు. మీరు శనేశ్వరాయ నమః. పశ్చిమ దిశలో ఓం శనేశ్వరాయ నమః. దిక్పాలకుడు యొక్క స్టాండర్డ్ ఏంటి? ఓం జలాధిపతే నమః. అక్కడి నుంచి వాయువ్య దిశలోకి వస్తాం. కేతు, కేతు కేతనము నికేతనము అంటే ఇల్లు అని కూడా అర్థం ఉంది. ధ్వజము అనేది అర్థం కూడా ఉంది. వాటి సింబల్ కూడా ధ్వజమే, కేతువుది. కుండల్ని జాగరణ చేసి శిఖ మీద ఆ ధ్వజాన్ని కనుక మనం ఎగరేయగలిగితే వాయువ్య దిశలో ఓం కేతవే నమః. కానీ ఎలా? ప్రాణాలను మనం ఉపయోగించుకోగలిగితే. ఐదు ప్రాణాలను చెప్తున్నా కదా, ఓం ప్రాణాధిపతే నమః. ఇంత చేస్తే కానీ గురువు మీ వద్దకు రాడు. ఇంత బ్యాక్గ్రౌండ్ మీ దగ్గర ఉండాలి. అంతకంటే ముందు మీరు గురువు వచ్చినా ఏం చేస్తాడు ఆ గురువు? ఐన్స్టీన్ తీసుకొచ్చారు మీరు, ఇంటి దగ్గర పెట్టేసుకున్నారు మీరు. ఏం ఉపయోగపడతాడు మీకు ఐన్స్టీన్? ముందు అంతవరకు చదువుకోండి మీరు. ఐన్స్టీన్ చెప్పేది అర్థం అవ్వాలి కదా వారికి. అంతేత గురువుని తీసుకొచ్చి పెట్టేసుకోకండి ముందే. ఇంత చెయ్యండి మీరు ఈశాన్య దిశ నుంచి మొదలెట్టి ప్రాణాధిపతే నమః చేశాక ఉత్తరంలో అప్పుడు మొట్టమొదటిసారి మీ జీవితంలోకి ఓం గురవే గురువు ప్రవేశిస్తాడు. ఆ గురువు ప్రవేశిస్తే ఏమవుతుంది? ధనాధిపతి నమః. ధనం అంటే ఈ ధనం అని కాదు. ఈ ధనం ఎందుకు పనికిరాదు? డబ్బు టు ది పవర్ డబ్బు నవల. నవల్స్ కూడా చదువుతూ ఉండండి, చాలా మంచిది. ఆధ్యాత్మిక జగత్తులో నవల్స్ చదవటం మానక్కర్లే. ఇంచేత ఈ డబ్బు టు ద పవర్ డబ్బులో 8 లక్షలు లక్ష్మి. అయ్యో నేను మర్చిపోయాడు, కొద్దిలేదు. వాడు ఏదో పెట్టుకేస్తాడు, ఈ సంవత్సరం లోపల నేను 50 లక్షల రూపాయలు ఎంతో సంపాదిస్తాను. సంపాదిస్తాడు వాడు, కారు మీద వెళ్తూ ఉంటాడు, దాహం వేస్తుంది వాడు. 50 లక్షలు ఇస్తే గానీ మంచిగా లేవని అంటాడు. ఏం చేస్తాడు? 50 లక్షలు ఇచ్చుకున్నాడు. నిజమైన ధనం ఆ క్షణంలో నీళ్లు. ఈ పంచభూతాలు ఉన్నాయే అది నిజమైనటువంటి ధనం. వేదాల్లో చెప్పేది ధనం ఇంద్ర, ధనం వాయు, ఈ పంచభూతాలు. ఆ ధనాధిపతిత్వాన్ని మీకు ఇచ్చేటటువంటి గురుపాదకులు ఉత్తర దిశలో అప్పుడు మీకు లభ్యమవుతాయి. ఇది మన సిలబస్. ఇంచేత 3 సార్లు ఓంకారము. ఎంత టైం పడుతుందో చూద్దాం. 8:30 మొదలెట్టాం కదా, నిద్ర లేవగానే మంచం మీద కూర్చున్నారు మీరు. డీప్గా గాలి పీల్చుకుని మళ్ళీ గాలి పీల్చుకోండి. Thank you. హృదయంలో సూర్యుడిని ఓం సూర్యాయ నమః, ఈశాన్యంలో
వైష్ణవీ శాంభవీతి చ వేదమాత దేవమాత విశ్వమాత ఋతుంభరా మందాకినీ అజపా చైవ రిద్ధి సిద్ధి ప్రకీర్తితా వైదికాని తు నామాని పూర్వోక్తాని ద్వాదశ సావిత్రీ సరస్వతీ జ్ఞేయా లక్ష్మీ దుర్గా తథైవ చ కుండలినీ ప్రాణాగ్నిశ్చ భవానీ భువనేశ్వరీ అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞేయ తాంత్రికాని చ ద్వాదశ. ఆదిశక్తి, బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి, వేదమాత, దేవమాత, విశ్వమాత, ఋతుంభర, మందాకిని, అజప, రిద్ధి, సిద్ధి, ఇవి 12 జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తులు. ఈ శక్తులు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిని తెలుపుతాయి. ఇంజనీర్ ఒక మానసిక స్థితి, డాక్టర్ అదొక మానసిక స్థితి. వాడి రెండు చేతులే ఉంటాయి, రెండు కళ్ళే ఉంటాయి, మనలాగే శరీరము అంతా ఉంటుంది ఇంజనీర్ కి డాక్టర్ కి కూడా. కానీ వీళ్ళు ఇంజనీరు వీళ్ళు డాక్టర్ అని ఎందుకన్నాం? వాడి యొక్క మానసిక స్థితి. వాడి బ్రెయిన్ అంతా కూడా కన్స్ట్రక్షన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే డాక్టర్ ఏమవుతుంది, రోగ నివారణ, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి దాని గురించి ఆలోచిస్తాం. కవి ఉన్నాడు అనుకో, వాడు కవిత్వం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్టిస్ట్ ఉన్నాడు, చిత్రకారుడు ఉన్నాడు, అందంగా ఎలా చిత్రాలు గీయాలి అని ఆలోచిస్తూ ఉంటాయి. అంచేత ఇందాక చెప్పుకున్నటువంటి 10 జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి మానసిక స్థితులు గాయత్రీ శక్తి యొక్క. జ్ఞానము ఆచరణలోకి రావాలి కదా, ఆచరణలోకి రానటువంటి జ్ఞానము ఎందుకు పనికిరాదు? ఈ కాలం డాక్టర్లకి ఇంజనీర్ మీద మనం ఎందుకు విరుచుకు పడుతున్నాం అంటే, వాళ్ళకి పుస్తకాలలో అయితే రాసున్నాయి కానీ యాక్చువల్ గా కేసు వస్తే, సీరియస్ కేసు వస్తే ఏం చేయాల్సి వస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేయి. కానీ అసలు సత్తా తెలిసేటప్పుడు, సీరియస్ కేసు వచ్చేటప్పుడే కదా. అంటే ఇక్కడ మనం కూడా గాయత్రి మంత్రోపాసకులమైనా ఈ గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి 12 కలిపితే గాయత్రి మహాదేవి అవుతుంది. అది అందులో ఒక్కొక్కదాన్ని స్పెషలైజ్ చేస్తాం. ఎంబీబీఎస్ చదివిన తర్వాత మొత్తం అంతా వాడు చదువుకుంటాడు, బాడీ అనాటమీ అదంతా కూడా. అది దాని తర్వాత స్పెషలైజేషన్. మనం ఇప్పుడు స్పెషలైజేషన్ గురించి ఆలోచించటం లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి 24 శక్తులు, అవి మన శరీరంలో కూడా ఉన్నాయి. 24 శక్తులు, 25 శక్తి లేదు. ఆ 24 శక్తులు మీరు పూర్తిగా ఉపయోగించుకోగలిగితే మానవ శరీరం యొక్క లబ్ధిని మీరు పూర్తిగా ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే మిగతా జంతువుల్లాగే గడుస్తూ ఉంటుంది. కానీ జ్ఞానపక్షం ఒకటే సరిపోదు. జ్ఞానపక్షంతో పాటు ఏం కావాలి? టెక్నాలజీ. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 12 శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేవి తాంత్రికమైనటువంటివి, వామమార్గమైనటువంటి శక్తులు. మనిషికి కుడి చెయ్యి ఎడం చెయ్యి ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక జగత్తులో కూడా దక్షిణ మార్గము వామమార్గము ఉంటుంది. దయచేసి వామమార్గం అక్కర్లేదు, అదేదో వినకూడంది, ప్రమాదకరమైంది. ఏం కాదు, మీ ఎడం చేయి ప్రమాదకరమైందా? మీ పిచ్చి గాని దాన్ని ఉపయోగించుకోవడం చేత కాకపోతే ప్రమాదకరమైంది. ఎడం చేత్తో చాలా పనులు చేయలేము. రాయి చూద్దాం ఎడం చేత్తో అంటే ఎడం చేయి వాటం లేని వాళ్ళని ఛాలెంజ్ రాయండి చూస్తాను ఏం రాస్తారు. ఇంచేత అంటే మీరు ఎడం చేతనే అలా మూలపడేశారు. మీరు రెండు చేతులతో రాయితో వచ్చుంటే కుడి చేత్తో ఎడం చేత్తో చేతులు రాసేస్తే ఇప్పుడు ఎంత బాగుండేదో. ఓ చేత్తో గాయత్రి చిత్రావళి రాసేస్తూ ఉంటారు, ఇంకో చేత్తో గాయత్రి 24 శక్తులు రాసేస్తుంటే మీకు ఎంత శక్తి వచ్చుండేది. ఇంకేత వామ మార్గాన్ని చిన్న చూపు చూడకండి. అసలు నిజం చెప్పాలి అంటే భౌతిక జగత్తులో వామ మార్గమే మోర్ ఇంపార్టెంట్. బీటెక్, ఎంటెక్, టెక్కులు, ఈ టెక్కులు దేని వల్ల వస్తున్నాయి? టెక్నాలజీ వల్ల వస్తున్నాయి, అంతే కదా. అంచేత టెక్నాలజీ ఏంటో చూడండి. సావిత్రి సరస్వతి జ్ఞేయ లక్ష్మీ దుర్గా తథైవ చ కుండలిని ప్రాణాగ్నిశ్చ భవానీ భువనేశ్వరి అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞేయ తాంత్రికాని చ ద్వాదశ. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలిని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర, ఈ 12 తాంత్రికమైనటువంటి శక్తులు అని చెప్పుకున్నాం. నిన్న ఆదిశక్తి గాయత్రి, తర్వాత సావిత్రి గురించి మనం చెప్పుకున్నాం బేసిస్. ఈ ఆదిశక్తి గాయత్రికి బేసిస్ మనం ఏమని చెప్పుకున్నాం? భౌతిక జగత్తులో 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు మీరు ఆచరణలో పెట్టుకుంటే ఆదిశక్తి యొక్క శక్తి మీ శరీరంలోకి ప్రవహించటానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా 2 అయాచక అపరిగ్రహ వ్రతాలు. ఇది చాలా స్పష్టంగా మీరు అవగాహన చేసుకోండి. అపరిగ్రహం అంటే వాడు వస్తూ ముట్టుకుంటే కర్మ చుట్టుకుంటుందేమో, వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగితే నేను వాళ్లతో బంధింపబడిపోతానేమో అనేటువంటి మహామూర్ఖులు నాకు తెలుసు. మీరు రివర్స్ గా బంధింపబడతారు వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాకపోతే. ఎలా? గడప దాటకూడదు అవధూత గారి నియమం. బంధింపబడ్డాడో లేదో మీరే చూసుకోండి. గడప ఉంటే పాప ఆయన వెళ్ళలేడు లోపలికి. అంత పెద్ద అవధూత, అంత పెద్ద ఆధ్యాత్మిక శక్తివేత్త, అంతా నేనే, అంతా సర్వం బ్రహ్మమై అనుకునేటువంటి వ్యక్తికి ఒక చిన్న కర్రపుల్ల ఆపిస్తుంది. నియమాలు మిమ్మల్ని వంచిస్తాయి. అర్థమైంది? ఎలా గంగలో దిగుతాం? కానీ మన నియమాలు పెట్టుకోకూడదా? పెట్టుకోవాలి. కెమిస్ట్రీ చెప్తున్నప్పుడు ఫిజిక్స్ చదువుతానంటే అట్ట. ఫిజిక్స్ క్లాస్ లో వెనకాతలు కూర్చొని కెమిస్ట్రీ రికార్డు రాస్తూ ఉంటారు పిల్లలు. మరి అది కుదరదు. అది ఎప్పుడున్నటువంటి నియమాలు అప్పుడు పాటించాలి. కానీ క్రిటిసిజం నేను ఎందుకు చేస్తున్నాను అంటే, మనము అపరిగ్రహము అనేటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపరిగ్రహము అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటిది ఏది మీరు ఎక్కడికి తీసుకెళ్లలేరు. సూక్ష్మ జగత్తులోకి అది రాదు. ఇల్లు కట్టుకున్నారు, తీసుకెళ్ళండి మీతో పాటు. కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ పోస్టుని మీతో పాటు తీసుకెళ్ళండి చూద్దాం శరీరం వదిలేసిన తర్వాత. చేత మీరు ఎలా పరిగ్రహిస్తారు? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు పరిగ్రహించలేరు. పరిగ్రహించడం అంటే తీసుకోవడం. మీతో అది రాదు. మీరు రాత్రి నిద్రపోయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా వాడు ఒకటే, అడుక్కునేవాడైనా ఒకటే, మాంత్రికుడైనా ఒకటే, తాంత్రికుడైనా ఒకటే, సత్యసాయి అయినా ఒకటే, భగవంతుడిని నమ్మని వాడైనా ఒకటే నిద్రపోయిన తర్వాత. అంచేత నువ్వు దేన్ని పట్టుకోగలవు? భౌతిక జగత్తులో దేన్ని పట్టుకోలేవు. కానీ మెలకుగా ఉన్నప్పుడు ఇది నాది అనుకునేటటువంటి వ్యామోహంతో లేనిపోని అశాంతికి గురి అవుతాం మనం. అనవసరం అది. ఆవేదన, ఆ భావం అనవసరం. ఉపయోగించుకో, దానికి ఏంది? ట్యాక్సీ ఎక్కాం, ఆ ట్యాక్సీ మనం మాట్లాడుకున్నంతసేపు మీదే. నువ్వు పిలిచినప్పుడు వస్తాడు, రాదు ఇది. తర్వాత మీరు మాట్లాడుకున్న ఎవరైపోయింది, వాడు డబ్బు ఇచ్చేసాడు, వాడు వెళ్ళిపోతే మీరు బాధపడుతూ కూర్చోరు. అదే మీ కారుని ఎవడైనా తీసుకుపోతే. ఇంచేత కారులో పరిగ్రహం ఉంది, ఇది నాది అని. ట్యాక్సీ మీద ఆ పరిగ్రహం లేదు. భౌతిక జగత్తులో ఉన్నదంతా కూడా ఏ సంబంధ బాంధవ్య, ఆఖరికి గురు శిష్య సంబంధ బాంధవ్యాలైనా కూడా అపరిగ్రహంతో మీరు బేసిస్ చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం వదిలేయగలగాలి. ఆ మానసిక స్థితి ఆదిశక్తికి ఆధారం అవుతుంది. రెండోదేంటి? అయాచకతత్వం. ఇక్కడ ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో దేన్ని నువ్వు పరిగ్రహించలేనప్పుడు ఇంకా అడగటం ఎందుకు? లాజిక్ అర్థమవుతుంది. ఇంకా అడిగేది ఏముంది అక్కడ? ఉంటే ఓకే, లేకపోతే ఎందుకుట తలనొప్పి? ఉత్తనేమంతా పక్కన పోసుకుని రాత్రిలో ఎవరైనా ఇద్దరు ఉండాల్సిందే అనే తలనొప్పి తెచ్చి కూర్చున్నా కదా నేను పరిగ్రహించటం వల్లే. లేకపోతే ఎంత హాయిగా పడుకునేవాడు నేను. ఇదే అపరిగ్రహించగలుగుతాం. నేను మిమ్మల్ని అడిగి ఉండకపోతే, ఈ మైక్లు, ఈ ఫ్యాన్లు ఇవన్నీ పెట్టి ఉండకపోతే రాత్రి ఎవడు పడుకోవాల్సిన అవసరం లేదు కదా. అయాచకరతం. ఈ రెండు బాగా అర్థమవుతే ఆదిశక్తి మీకు అర్థమైనట్టే. ఈ ఆదిశక్తి మూడు లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇది ఆద్యశక్తి గురించి చెప్తున్నాను నేను. దాన్నే భూర్ భువ స్వహ అన్నాం. అంచేత ఈ జాగ్రత్త, స్వప్నం, సుషుప్తావస్థల్లో మీరు దేన్ని పరిగ్రహించడానికి లేదు. ఇక్కడే కాదు, స్వప్నావస్థలో కూడా. ఒకరోజు పొద్దున్నే లావోత్సే వాళ్ళ ఆశ్రమంలో తలపట్టు కూర్చున్నాడు. నిద్ర లేచాడు. పెద్ద గురువు ఆయన. ఇక్కడ రమణ మహర్షి వాళ్ళు ఎలాగో చైనాలో లావోత్సే అంత పెద్ద గురువు. ఆశ్రమం ఉంది ఆయనకి. తలపట్టు కూర్చున్నాడు నిద్ర లేవగానే. మొహం కడుక్కోడు, కాఫీ తాగాడు, టిఫిన్ చేయడు, ఏమి చేయడు, అందరూ మరి శిష్యులందరూ వచ్చారు, చేస్తున్నారు, స్పీచ్ అవటానికి టైం అయింది, అంతా అయింది అన్నాడు. సరే, ప్రధాన శిష్యులు ఉంటారు కదా, కాస్త దగ్గరగా వెళ్ళి మాట్లాడగలిగి కాస్త ఆయన విసుక్కున్నా ఏం చేసినా పర్వాలేదు, వెళ్ళి వచ్చారు. అంటే ఏమీ లేదయా, నేను ఒక కళ చూశానన్నాడు. ఏం కళ చూశారు మాస్టర్ మీరు అన్నారు. నేను సీతాకోక చిలుకని అయిపోయాను. సీతాకోక చిలుకని అయిపోయి ప్రతి పువ్వు మీద వాళ్తున్నాను, నేను ఎగురుతున్నాను, ఈ లోపల మెలకు వచ్చేసింది అన్నాడు. దానికి అంత కంగారు ఎందుకు సార్ అన్నాడు శిష్యుడు. సీతాకోక చిలకే నేను లావచ్చేని అయిపోయానని కలగంటోందేమో అని నాకు అనుమానం వచ్చింది అన్నాడు. మీరు పడుకున్నారు, మీరు శ్రీరామ శర్మ ఆచార్య అయిపోయారని అనుకున్నారు. ఓ శిష్య బృందం ఉంది, ఆ బృందం ఉంది, ప్రఖర ప్రజ్ఞా సజ్జ లాగి పారేస్తున్నారు. 3600 పుస్తకాలు రాశారు, అన్ని రాసి పారేశారు. సడన్ గా మెలకు వచ్చింది మీకు. ఇప్పుడు ఇంతకీ ఏది రైతని? కళలో ఉన్నటువంటి శ్రీరామ శర్మ ఆచార్య రైత ఇక్కడ కూర్చుని గాయత్రి సాధన ఎలా చేయాలి అని తెలుసుకునేటువంటి వ్యక్తి రైత అని తలబట్టు కూర్చున్నట్టు అలా వస్తే అపరిగ్రహం. ఏది కరెక్ట్ కాదు. ఏ పోస్టు, ఏ డెసిగ్నేషన్, గురువు డెసిగ్నేషన్ అంతే, క్లర్క్ డెసిగ్నేషన్ అంతే. చెప్తూ ఉంటాను కదా, డిఐజీ ఎల్ఎల్బి క్లాస్ లో స్టూడెంట్ వచ్చి పాపం అక్కడ విరిగిపోయిన కుర్చీ మీద కూర్చుంటాడు. వెళ్ళి వాడు ఆఫీసుకి విరిగిపోయిన కుర్చీ షేపులు మారుతాయి అక్కడ పట్టుకుని. ఏంటి తేడా అక్కడ ఏంది? మరి ఆ డిఐజీయే అపరిగ్రహం. అది అర్థం చేసుకోండి. ఆ అపరిగ్రహం కనుక మీరు అర్థం చేసుకుంటే ఏమని అర్థం అవుతుంది? జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్నావస్థలోనూ అపరిగ్రహమే. అక్కడ ఏమైంది? మన మారిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ కంటే ఫాస్ట్ గా మారుతుంది అక్కడ. ఇక్కడైతే కనీసం మీకు గ్యారంటీ, రేపు నిద్రలేస్తే మళ్ళీ అక్కడే నిద్రలేస్తారని. సూక్ష్మ జగత్తులో ఆ గ్యారంటీ లేదు. మీరు ఎటు వెళ్తే గాలి వాటర్ అటు వెళ్ళిపోతుంది. అసలు కారణ జగత్తులో అనుభవమేం లేదు మనకి, శూన్యమే కదా. నిద్రలో మనకి ఏ విధమైనటువంటి అనుభూతులు లేవు. అది కారణమైనా ఇది ఆదిశక్తి స్థితి. అంచేత ఆదిశక్తి యొక్క ఉపాసన, దాన్నే సత్వ రజస్తమ గుణాలు అన్నారు. రకరకాల పేర్లతో పిలిచారు వాళ్ళు. ఏది మూడు మూడు ఉన్నాయో అవంతా కూడా ఆదిశక్తి యొక్క విశేషతాలే, విశేషణాలే. అంచేత ఆదిశక్తి యొక్క విశేషణాలు అనండి, ఓం అనండి, ఆదిశక్తి అనండి, భూర్భువస్వ అనండి, ఇదంతా కూడా ఆదిశక్తి యొక్క అవగాహన మీకు రావాలి. ఏంటి ఆదిశక్తి యొక్క అవగాహన? జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో దేనిని నేను పరిగ్రహించను, దేనిని నేను యాచించను. మరి నేను దేన్ని ఆచించను అని చెప్పి వీడు పూజ కొట్టి ఆఫీసర్ని వాళ్ళని ఏం అడగడు, కానీ ఉద్యోగం చేస్తాడు. నువ్వు ఏది ఆచించను అంటే ఉద్యోగం మానేసే అవధూతల్లాగా చెట్టు కింద పడి కూర్చో. తిండి దొరికితే తిండి తింటావు, తిండి దొరకకపోతే తినవు. గురుదేవులు, ఋషులు మనకిచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే నటించండి, ఏమీ మానకండి. మీరు ఎక్కడున్నారో అలా ఉండండి. అద్భుతమైనటువంటి మీ నటనా కౌశలాన్ని ఈ జీవిత రంగస్థలం మీద ప్రదర్శించండి. మామూలు వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడో అలా జీవించండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్నట్టు నటించండి. ఆఫీసర్ దగ్గర సబార్డినేట్ గా బిహేవ్ చేయండి, అన్నదమ్ముల దగ్గర ఆ బంధుత్వాలతో బిహేవ్ చేయండి. కానీ లోపలందా తెలుసు, ఇదేది నేను పరిగ్రహించటం లేదు, ఇదేది నేను యాచించటం లేదు. కానీ మళ్ళా యాచిస్తాం, నువ్వు ఇచ్చేయండి, అది చేయండి అని. కానీ వాళ్ళు చేయకపోతే లోపల ఏమి గుణపాలు గుచ్చుకోరు. వీళ్ళు చేయలేదే, వాళ్ళు చేయలేదు, చెప్పాం చేశారు ఓకే, చేయలేదు ఓకే. ఈ మానసిక స్థితి ఆదిశక్తి స్థితి. ఈ ఆదిశక్తి స్థితికి టెక్నాలజీ కావాలిగా. టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? సావిత్రి నుంచి వస్తుంది. నిన్న అది కదా మనం చెప్పాను. సావిత్రి అంటే ఏంటి? నటించడానికి డ్రెస్ కావాలి, వేషం వేయాలి కదా. విశ్వామిత్రుడు వేషం నేను ఇలా వేసుకుని వెళ్లి వేశాను అనుకోండి, బాగుండదు, రక్తికట్టదు. నువ్వు డైలాగ్స్ చెప్పేయచ్చు, అంతా చెప్పేయచ్చు, కానీ ఆ గడ్డం, ఆ కమండలం, ఆ ఇది లేకపోతే విలువ రాదు కదా. అది సావిత్రి. పంచకోశాలు, పంచప్రాణాలు, వాటి గురించి అవగాహన కోసం ప్రాక్టీస్ చేయటం. ఇది నిన్న మనం చదువుకున్నాం. ఇవాళ ఇంకో జంట గురించి మనం చదువుకుంటాం, బ్రాహ్మి సరస్వతి జంట. అది ఇవి రెండు కుడి ఎడమ. ఇంకొక ఆ ముందు బ్రాహ్మి శక్తి గురించి చదువుకుందాం మనం. బ్రాహ్మి శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి. ఇవాళ 24 గాయత్రీ శక్తులలో మనము జ్ఞానపక్షంలో రెండవదైనటువంటిది బ్రాహ్మీ శక్తి గురించి చదువుకుంటున్నాం. బ్రాహ్మీ శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి. ఈ సృజనాత్మకమైనటువంటి శక్తి ప్రకృతిలో, ఈ స్థూల జగత్తులో మీకు ఎక్కడైనా కనిపిస్తోందా? ఎక్కడ కనిపిస్తోంది? మొట్టమొదట భూమిలో కనిపిస్తోంది. మీకు విత్తనం వేస్తాం, చిన్న విత్తనం వేస్తాం, అంతే మల్టిప్లై అయిపోతుంది. తల్లిలో కనిపిస్తుంది. మీకున్నటువంటి ఈ ఐదు కోశాలు, ఈ ఐదు ప్రాణాలు, ఈ ఐదు కర్మేంద్రియాలు, ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఎవరి వల్ల మనకి లభించింది? మన మాతృమూర్తి వల్ల, మన తల్లి వల్ల లభించింది. అంచేత ఆ ధర్తిని మనం అమ్మ అంటాం. అమ్మని కూడా, భౌతిక శరీరధారి అయినటువంటి స్త్రీమూర్తిని కూడా అమ్మ అంటాం. ఏంటి అక్కడ పనిచేస్తున్నది? బ్రాహ్మీ శక్తి. ఈ బ్రాహ్మీ శక్తి యొక్క అంతరార్థం మీరు అర్థం చేసుకోండి. బీజాన్ని, బీజంలో ఉన్నటువంటి సంస్కారాలకి అనుగుణ్యంగా ప్రోధి చేసేటటువంటి శక్తి. బ్రాహ్మీ శక్తి తనంతట తాను ఏది ఇవ్వలేదు. బీజం ఎలా ఉందో ఆ బీజాన్ని అభివృద్ధి చేయగలదు, మ్యాగ్నిఫై చేయగలదు. ఈ మ్యాగ్నిఫికేషన్ ఏ శక్తి వల్ల జరుగుతోంది? మన శరీరంలో, తల్లి యొక్క శరీరంలో, మన శరీరంలో అన్నదానికి పురుష శరీరంలో సృజనాత్మకమైన శక్తి కనిపించదు మనకి. ఉంది, బాడీలో కూడా ఇంకో రకమైన సృజనాత్మక శక్తులున్నాయి. ఈ తపస్సులు, ఈ ఇంజనీరింగ్ దాంట్లో చూసేవి, టెక్నాలజీ దాంట్లో చూసేవి, అవి బ్రాహ్మీ శక్తే కదా, నిర్మాణాత్మకమైనటువంటి శక్తులే కదా. కానీ డైరెక్ట్ ప్రకృతిలో జరిగేటటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తుల్ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, బ్రాహ్మీ శక్తి చేతిలో రెండు పరికరాలు పెడతాం మనం. మొదటి అమండలం, రెండోది పుస్తకం. అంతేగానా బ్రాహ్మీ గాయత్రి ఏకముఖి గాయత్రి చేతిలో ఉండేది, బ్రాహ్మీ గాయత్రి చేతిలో ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి? సజ్ఞానం. సజ్ఞానం అంటే పుస్తకంలో ఉన్నది కాదు అని అర్థం చేసుకోండి. సత్ అంటే ఎస్సెన్స్. సత్తా అంటానే నీ సత్తా ఏంటని. ఆ జ్ఞానం, సజ్ఞానము అంటే ఎస్సెన్స్. ప్రకృతిలో ఒక విశేషమైనటువంటి చక్రీయ గమనంతో వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటూ పోతూ ఉంటాయి. ఆ గమనానికి ఒక నిశ్చితమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంది. కొంతకాలం పొద్దున్న ఉంది, మళ్ళా గ్యారంటీగా 24 గంటల తర్వాత మళ్ళా అదే టైం అవుతుంది. పొగలైందంటే గ్యారంటీగా రాత్రి అవుతుంది. సుఖం ఉంది అంటే గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అంచేత సుఖం దుఃఖం అయాచక వ్రతంలో మనం పట్టించుకోము. ఇంతేంటే దుఃఖం వచ్చిందంటే తర్వాత గ్యారంటీగా సుఖం వస్తుంది, సుఖం వచ్చిందంటే తర్వాత గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అది ఆగదు, అది తరంగాల్లాగా. అంతేత పిచ్చివాళ్ళలాగా మాకు దుఃఖాలు అక్కర్లేదు అంటే సుఖాలు కూడా అక్కర్లేదు అనాలి మీరు. ఈ రెండింటిని వదిలేస్తే దాటగలరు కానీ మీరు, దాన్ని శాంతి అంటాం. సుఖం వద్దు, దుఃఖం వద్దు నాకు, కానీ సుఖం మాత్రమే కావాలి, అసంభవాలి. పగలు మాత్రమే ఉండాలి, రాత్రి రాకూడదు అంటే అసలు అది కుదరదు. రాత్రి అవుతేనే పగలు వస్తుంది. ఈ భావ పరంపర మీకు అర్థమవుతే సజ్ఞానం. సజ్ఞానం ఇది ప్రకృతిలో నియమబద్దంగా జరుగుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఎప్పుడూ కష్టాలే వచ్చినట్టుంటాయి మాస్టారు, కొంతమందికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందండి మాస్టారు. వాళ్ళ సైకిల్ అది. వాడి జీవిత చక్రంలో కిందటి జన్మలో ప్రెసిడెంట్ గా అమెరికాలో పుట్టినవాడు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలోనే లేబరర్గా ఉన్నాడు, కూలీవాడిగా ఉన్నాడు. సైకిల్ అది. అప్పుడేమో వాడు ఒక జన్మంతా సుఖం అనుభవించాడు. ప్రకృతి ఏం చేస్తుంది రెండో జన్మలో? కష్టాలిస్తుంది. ప్రకృతి తప్పు చేయదు, మీరు తప్పు చేస్తే చేయొచ్చుగాక. మీ క్యాలిక్యులేషన్ తప్పు అవుతే అవ్వచ్చుగాక, ప్రకృతి తప్పు చేయదు. అంతేత మీ కష్టాలకి కారణం ఏంటి అంటే ఎవరు కాదు, మీరు కూడా కాదు. మళ్ళా మిమ్మల్ని మీరేదో చాలా గొప్పవాళ్ళం, మా వల్ల ఈ కష్టాలన్నీ వచ్చేసాయి, మీ వల్ల ఏం రాలే, ప్రకృతి వల్ల వచ్చింది. అయితే ఇబ్బంది మీద కాలు వేసావు, జారింది, కాలు విరిగింది. కాలు ఎందుకు విరిగింది అంటే అరటి పండు మీద జారటం వల్ల, నువ్వు కాలు వేయటం వల్ల కాదు. ఆ భావం అర్థం చేసుకోండి.
అరటిపండు తొక్క మీద కాలు వేసిన ప్రతివాడికి కాలు విరగదు, అది ఫ్యాక్టే కదా. అంచేత నువ్వు కాలు వేసావు కనుక విరిగిపోతే అరటి తొక్క మీద కాలు వేశాను కనుక విరిగిపోయింది, అదో కారణం, పైకి కనిపించేటటువంటి కారణం. కాలు విరగటం అన్నది ఫ్యాక్ట్. అరటి తొక్క మీద కాకపోతే ఇంకో దానివల్ల విరుగుతుంది, బాత్రూమ్ లో కాలు జారి విరుగుతుంది, లేకపోతే ఓ బ్రిక్కు పడి కాలు జారి విరుగుతుంది. భావం అర్థమవుతోంది కదా. ఇది సద్జ్ఞానం అంటే. పుస్తకం కాదు, పుస్తకాలు చదవటం కాదు, పుస్తకంలో ఆ సద్జ్ఞానం ఎలా ఉంటుందో వాళ్ళ వాళ్ళ అనుభవాలు రాశారు వాళ్ళు. న్యూటన్ ఉన్నాడు, ప్రకృతిలో జరిగేటటువంటి అనేక అనుభూతుల్ని క్రోడీకరించుకుని ఇది ఒక నియమము అన్నాడు. ఇంకా నియమం ప్రకృతి తప్పదు, అలాగే ప్రకృతిలో అనేక నియమాలు ఉన్నాయి, క్రోడీకరించినటువంటి నియమాలు. ఆ నియమాలను మనం అర్థం చేసుకోగలగాలి. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు 9 నెలల తర్వాత మాత్రమే బయటకు వస్తాడు. రేపే వచ్చేయాలి అంటే ఏముండదు, అక్కడ ఏడో నెలలో వచ్చినా డేంజరస్, బతకదు. 9 నెలలు దాటిపోయింది, ఇంకా గందరగోళం పడతారు డాక్టర్లు అందరూ కూడా, కొంపలు అండిపోతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, ఏది లోపోయిందో తెలీదు, లేబర్ పెయిన్స్ రావటం లేదు అని దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే అర్థం ఏంటి, సద్జ్ఞానం మనకేం చెప్తుంది, నియమబద్దమైనటువంటి జీవితం జీవించటం. మీకు ఇష్టం ఉన్న నియమబద్దమైనటువంటి జీవితం జీవిస్తున్నారు, మీకు చాలా ఇష్టం, మీకు చాలా ఆకలిగా ఉంది, భోజనం చేయటం మొదలెట్టారు, హాయిగా తింటున్నారు, చాలా రుచిగా ఉంది అంటున్నారు, కడుపు నిండిపోయింది, ఇంకొక స్వీట్ ఇది లాగిస్తారు, ఇంకొక స్వీట్ ఇంకా కళమని నీళ్ళు వస్తాయి, ఇంకొక స్వీట్ వాంతి అవుతుంది, అంతే కదా. ఏం జరిగింది అక్కడ, మరి ఆకలిగా ఉంది కదా, మరి ఇంతకుముందు తిన్నావు కదా, ఒక క్షణంలో ఏమైంది, సద్జ్ఞానము. ప్రకృతి ఇంకా చాలు అని మీకు చెప్పింది కదా, మీ కడుపే చెప్పింది కదా. ఈ నియమబద్ధత తెలుసుకోవటము బ్రాహ్మీ శక్తి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ ఆ చక్రీయ గమనం నడుస్తోంది, దీన్ని ఇంట్యూషన్ అంటాం మనం. ప్రకృతి మనకి చెప్తూ ఉంటుంది, అందుకే వేదాల్ని అపౌరుషేయాలు అంటాం మనం. సద్జ్ఞానము, కానీ సద్జ్ఞానం ఉంది నీకు, కానీ రెండో చేతిలో, కుడి చేతిలో ఏముంది, కమండలం ఉంది. సద్జ్ఞానం ఉపయోగించుకోకపోతే, విత్తనాలను పోటీ చేయడానికి నీరు పోయకపోతే విత్తనము ఫలించదు. సత్కర్మను చేయాలి, సద్జ్ఞానముతో పాటు సత్కర్మాచరణ. సత్కర్మాచరణ అంటే మంచి పనులని కాదు, సత్తును పొందటానికి కావలసినటువంటి ఆచరణ. గులాబీ ముక్క వేశాం, టీ డస్ట్ వేసి టీ పెట్టుకున్నాం, ఆ టీ ఆకు తీసుకెళ్లి గులాబీ ఆకుకి వేస్తాం, గులాబీ చెట్టుకి వేస్తే అది ఎరువుగా పనిచేస్తుంది, ఇంకో దానికి అది ఎరువుగా పనిచేయదు. దేనికి ఏది ఎరువుగా పనిచేస్తే అంటే దేనికి ఏ నీరు పోయాలి, నారు నాటినవాడు నీరు పోయాడా కరెక్టే, ఏ నీరు పోయాలో తెలియాలి. కొబ్బరి చెట్టుకి అయితే నేను ఉప్పు నీళ్లు పోస్తాం అనుకో, ఏం పర్వాలేదు, మిగతా చెట్లకు ఉప్పు నీళ్లు పోస్తే ఏమవుతుంది, కొబ్బరి చెట్టు చాలా బాగా వచ్చింది కదా, చాలా పౌష్టికమైనటువంటి ఆహారం కదా, అంచేత మిగతా చెట్లకు కూడా నేను ఉప్పు నీరు పోస్తాను అంటే సత్కర్మ. ఎలాంటి కర్మ చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకి అనుగుణంగా మీరు ఫలితాలు పొందగలరు. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకి, ప్రకృతిలో కన్స్ట్రక్షన్స్ లేవు, బిల్డింగ్స్ లేవు, దానికి సత్కర్మ అందు, ఇల్లు కట్టడాలో సత్కర్మ అవదు. మీ సుఖం కోసం మీరు కట్టుకుంటున్నారు, అది ప్రకృతికి మాత్రం ఖచ్చితంగా విపరీతమేగా. అంతే, ఋషులు ఎప్పుడూ కూడా రాజమహు వాటిలో నిలబడలే, మట్టితో చూసినటువంటి కట్టడాల్లోనే ఋషులు ఉంటారు. సత్కర్మాచరణ అది. అంతే, మేము కూడా మట్టిలో ఉంటాం వద్దు, అయాచక అపరిగ్రహమైతే మీకు అయాచితంగా మంచి ఇళ్లలో మీరు ఉండటానికి అదృష్టం ఉంటే ఆ గడ్డకు వాళ్ళలా అది ఎందుకు ఆ మట్టిలో ఉండటం, ఋషుల్లాగా అక్కర్లే. ఆ అయాచక అపరిగ్రహాన్ని గుర్తుంచుకోండి. అందుకు ముందు ఆదిశక్తి గురించి చెప్పాం, అంతే బ్రాహ్మీ శక్తి అర్థమైంది కదా. కానీ ఈ బ్రాహ్మీ శక్తిలోనే హంసవాహనం ఉంది. ఈ హంసవాహనము రెండు రకాలైనటువంటి హంసల గురించి మనం రాయహంస అంటాం కదా, రాజహంస, ఇంకోటి పరమహంస. ఇది కూడా ఒక మానసిక స్థితి. రాజహంస అంటే ఏంటి? రాయలుగా బతకండి. రాయలుగా బతకటం అంటే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ పేరున్నారు ఎప్పుడైనా హరిద్వార్ వైపు వెళ్తూ ఉంటే ఢిల్లీ దగ్గర వస్తుంది నిజాముద్దీన్ స్టేషన్. హజరత్ అంటే గొప్పవాడు అని, మహానుభావుడు అని ఉర్దూ భాషలో. నిజాముద్దీన్ అని అక్బర్ కాలంలో ఒక మహా సాధకుడు, ఒక మహా ఆధ్యాత్మికవేత్త, యోగి. స్కూల్ కట్టించాలి అని అతను నివసిస్తున్నటువంటి ఏరియాలో వాళ్ళందరూ కూడా ఈయన గొడవ చేశారు. ఒకసారి అక్బర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే కట్టించేస్తాడు ఆయన. యోగి అడుగుతాడా? అయాచుల రకం కదా అడగడు. కానీ వీళ్ళందరూ వాళ్ళని పెట్టి పోసి మీరు వెళ్ళి అడగాల్సిందే అక్బర్ని అన్నాడు. సరే అక్బర్ దగ్గరికి వెళ్ళాడు. యోగి చాలా ప్రసిద్ధమైనటువంటి యోగ పొంగోడు. అందులో అక్బర్ కాస్త యోగులకి వాటికి కాస్త పాజిటివ్ గానే ఉంటాయో అవడు ఆపలేదు. నమాజ్ చేసుకుంటున్నాడు అక్బర్. నమాజ్ చేసుకుంటూ ఉంటే ఈయన ఆగాడు. ఏ పరమాత్మ, తెలియదు వాళ్ళు ఏమంటారు, ఏ పరమాత్మ నా రాజ్యాన్ని నన్ను సురక్షణలో ఉంచు అని ఏదో చెప్తున్నాడు. నేను వెనక్కి తిరిగి వచ్చాడు. అక్బర్ లేచి అదేంటి విడిపోతున్నారు, ఆగండి, నేను ప్రాధాన్యం అడుక్కునేవాడిని, నేనే అడుక్కుంటానన్నాడు. అక్బర్ కూడా అడుక్కునేవాడే. అయాచకత రాజహంస. ఆ రాజత్వం ఎక్కడొస్తుంది? అడుక్కోకపోవటంలో వస్తుంది. రాయంటి అంటే అది అయాచకతం పాటించే వాళ్ళందరూ కూడా పెద్ద రాజులే. అందుకే రాజులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయాచక వ్రతాన్ని పాటించే వాళ్ళ దగ్గరికే రాజులు వెళ్ళారు, యోగుల దగ్గరికి. ఇంకా మొదటిది రాజహంస స్థితి, మానసిక స్థితి. సత్కర్మాచరణ చేస్తాడు, సత్కర్మలకు కావలసినటువంటి నీరు పోస్తాడు, పుస్తకము కమండలము. బ్రాహ్మీ స్థితి అర్థమైంది కదా. ఈ బ్రాహ్మీ స్థితి దేనివల్ల వస్తుంది? రాజహంస స్థితి వల్ల. రాజహంస మీద వీడు కూర్చుని ఉండాలి. కొంతమంది సైనికులు ఒక పొలం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు ఉజ్జయిని నగరంలో. ఒకడు అక్కడ మంచి అంటారా ఏమంటారు, అది పొలాన్ని కాపాడు, పాదీని రెండు 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 అందరూ ఇక్కడ పొలంలో కావాల్సినవన్నీ తీసుకు తినండి అన్నట్ట. ఇంకెవరు దిగొచ్చాడు. వీడు దిగొచ్చేసరికి సైనికులు పిలిచారు కదా అని కోసుకోబోతుంటే, అయ్యయ్యో చంపిస్తున్నారు వీళ్ళు, రాజులు అయితే మాత్రం ఏంటి, రాజభటులు అయితే మాత్రం ఏంటి, నా పొలాన్ని నాశనం చేసేస్తారా, నన్ను నువ్వే కదా అయ్యా పిలిచేవాళ్ళు, ఏం లేదు కొండి కొన్నాడు, ఎవరో పిచ్చేవాళ్ళ ఉన్నాళ్లే అనుకున్నాడు. వీడు మళ్ళా మంచి ఎక్కాడు. ఆ మంచి ఎక్కి మళ్ళా వెళ్ళేసారు కదా, మళ్ళా పిలిచాడు. భోజనికి చెప్పారు ఇలా జరిగింది, ఇలాగ ఎవడో పిచ్చేవాళ్ళ ఉన్నాడు, కాదయ్యా బాబు అక్కడ స్థలంలో ఏదో ఉండి ఉంటుంది. కథ తెలుసు కదా, సాలబంధికులు కథలు చెప్తూ ఉంటే అక్కడ భోజరాజు సింహాసనం, రాజహంస లాంటి సింహాసనం మీద మీరు కూర్చుంటే అయాచక వ్రతం మీరు పాటించగలుగుతారు. దిగారనుకోండి దాని నుంచి, హంసవాహనం నుంచి కింద దిగారనుకోండి, మళ్ళా ఇవంతా మర్చిపోతారు. హంసని వదలకండి. ఏంటది అయాచక వ్రతం అనేది మీరు పూర్తిగా పాటిస్తే మీరు రాజులే. అలెగ్జాండర్ ఒక యోగిని పట్టుకురమ్మన్నట్ట, చెల్లికి వచ్చింది ఇండియాలోకి వచ్చినప్పుడు. యోగులు వస్తారా పిలిస్తే, రాజు పిలిస్తే సత్యనారాయణ రాలేదు వాళ్ళు. సాక్రటీస్ చెప్పాట అలెగ్జాండర్ కి, జాగ్రత్త యోగులతో ఏదో నేను రాజుని ఇది అంటే వాళ్ళేమి వింజేవాళ్ళు అని. సరే ఆయన వచ్చాడు, నేను జగత్ విజేతను, అలెగ్జాండర్ని, నీకేం కావాలన్నాడు. ఇంకా పక్కకు లేవయ్యా, ఎండ అడ్డుతో వెళ్తున్నాను, మాకు ఆ ఎండ చాలు, అంటే మాకు ఆ సూర్యుడు చాలు, నువ్వు అక్కర్లేదు అని చెప్పటమేగా, నేను ముసుకెళ్ళిపోయాడు. అయాచకులతో వచ్చినప్పుడు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు వచ్చిన వాడు ఏం చేయడు, అడుక్కునేది అలెగ్జాండరే తప్ప వాళ్ళేం అడగరు. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి ప్రకృతిలో. ఆ మానసిక స్థితి తెచ్చుకోవడానికి మీరేం చేయాలి? ఏం చేయక్కర్లే, చేస్తేనే కదా ప్రమాదం. మీరు ఏం చేసినా చాలా ప్రమాదమే. అది బ్రాహ్మీ స్థితి అంటే. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, కర్మఫల త్యాగము భగవద్గీతలో చెప్తాడు. అది బ్రాహ్మీ స్థితి. రాజహంస నుంచి అక్కడికి వెళ్ళి పరమహంస స్థితికి, రాజహంస స్థితిలో ఉన్నది అనుభవిస్తాడు వాడు, మీతో అడగడు వాడు. పరమహంస స్థితిలో ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు? అపరిగ్రహవ్రతానికి వెళ్ళిపోతాడు వాడు. అసలు ఏది స్వీకరించడు, ప్రకృతి ఇచ్చేదాన్ని కూడా స్వీకరించడు. మళ్లీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, స్వీకరించడు అంటే ఎవడైనా ఒక బంగారు పాత్రలో పాయసం తీసుకొచ్చి, అంటే మీకు డయాబెటీస్ లేదు అని అనుకుందాం, తీసుకొచ్చి నీకు ఇచ్చాడనుకోండి, పరమహంస స్థితిలో ఉన్నాను, స్వీకరిస్తాడు వాడు. రెండో రోజు ప్లాట్ఫామ్ మీద పడుకోవాల్సి వస్తుంది. అది స్థితి ఉండాలి, కానీ నాకు ఇది కావాలి అది కావాలి ఇది వద్దు అది వద్దు అండేవాడు. ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి, అది పరమహంస స్థితి. రాజహంస స్థితి నుంచి పరమహంస స్థితికి, అయాచక వ్రతం నుంచి అపరిగ్రహ వ్రతం వైపుకి వెళ్లేటటువంటి టెక్నాలజీ, వెళ్లేటటువంటి మానసిక స్థితిని బ్రాహ్మీ స్థితి అంటాం. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఏంటి? ఉత్కృష్టమైనటువంటి ఆలోచన, మనిషి చాలా పెద్ద ఆలోచన, ఇంకా దాన్ని మించిన ఆలోచన వాడు ఆలోచించలేడు. ఇంత చెప్పగలరా? అది నేను ప్రెసిడెంట్ని, నాకు ఈ ఊరికి మేయర్ని, నాకు ఈ ప్రపంచం అంతా నేనే నడిపిస్తున్నాను, ఏది ఉత్కృష్టమైనటువంటి ఆలోచన? నేను స్వయముగా సోహం, ఆ శక్తిని, ఆ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి నియామక శక్తిని నేనే అనేటటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఉన్నవాడు, ఈ ప్రపంచం అంతా వాడిదేగా, ఇంకా వాడు దేన్ని అడుగుతాడు? వైజాగ్ లో వెళ్ళినప్పుడు నేను తమాషా సీన్ చూస్తాను, రకరకాల కారులు, ఎన్ని రకాల కారులు బీచ్ ఒడ్డున వచ్చి ఆగింటాయి, దిగుతారు, నడవటం మొదలెడతారు బీచ్ లో. సో యాక్ట్ కూడా అదే, మీకు తర్వాత అర్థమవుతాయి. కానీ అప్పుడు ఆదిశక్తిని దాటాలి మీరు, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థని దాటి మహర్షి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది ఫ్యాక్ట్ అని తెలుస్తుంది. అయమాత్మ బ్రహ్మ సోహం అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆలోచనలకి బేసిస్ కూడా ఈ బ్రాహ్మీ శక్తి. ఇంకేత ఈ గాయత్రీ మంత్ర సాధనలో బ్రాహ్మీ శక్తి ఉపాసన చాలా ముఖ్యం మనకి, దాన్నే బ్రాహ్మణత్వం అంటాం. బ్రాహ్మణులకి ఆ విధమైనటువంటి అతి ఉచ్చమైనటువంటి మర్యాద ఇది వరకు ఎందుకు ఉండేది అంటే, ఈ స్థితిలో ఉన్నవాడు బ్రాహ్మణుడు. మీరు అదే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నవాడిని అందరు గౌరవిస్తూనే ఉన్నాడు. సత్సాయి బాబా ఎవడు గౌరవించటమే? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాల్సిందే. లోపల ఏదైనా అనుకో, అది వేరే విషయం కదా. ఇది బ్రాహ్మణత్వం. భూమి మీద నడిచేటువంటి దేవతలు, ఈ బ్రాహ్మీ శక్తి గాయత్రీ మంత్రం ద్వారా మీకు లభిస్తుంది. ఈ బ్రాహ్మీ శక్తికి బ్యాలెన్స్ చేసేటటువంటి శక్తి అటువైపే ఉంది, సరస్వతి. బ్రాహ్మీ శక్తి మీకు అర్థమైంది కదా. బ్రాహ్మీ శక్తి అంటే ఏంటి? ప్రకృతి యొక్క నియమాలు, అపౌరుషేయమైనటువంటి జ్ఞానము, ప్రకృతిలో ఉండేటటువంటి సృజనాత్మక శక్తులను ఉపయోగించుకోవటం. మనం జీవించి ఉండటానికి కారణం సైన్స్ కాదు, మనం జీవించి ఉండటానికి కారణం బుద్ధి కాదు, మనం జీవించి ఉండటానికి కారణం ఏంటి అంటే ప్రకృతి యొక్క నియమాలు మనం తెలుసుకుని పంటలు అవి పండించుకుంటున్నాం, ఆ పంటల్ని మనం కోసుకుంటున్నాం, అంతే కదా. బ్రాహ్మీ శక్తి వల్ల జీవించి ఉన్నాం, ప్రకృతి యొక్క నియమాల వల్ల మనం జీవించి ఉన్నాం. దీనికి టెక్నాలజీ, బ్రాహ్మీ శక్తి యొక్క టెక్నాలజీ సరస్వతి. టెక్నాలజీ అనేసరికల్లా ఆయుధాలు కావాలిగా. గాయత్రి మాత చేతిలో ఏముంటుంది? వీణ ఉంటుంది. తర్వాత గాయత్రి చేతిలో సరస్వతి. పేరు ముందు ఏం చెప్తుందో చూడండి. సా రసవతి, రసాన్ని ఇచ్చేది, అనుభూతినిచ్చేది. అయాచక అపవిగ్రహ వ్రతం మీరు ఉన్నారనుకోండి, జీవితంలో ఏదైనా రసం ఉంటుందా మీకు? కొంప ముదుగుతుంది, జాగ్రత్త అని చెప్తుంది గాయత్రి మంత్రం. మీరేమీ అడగటం లేదు, మీరేది గ్రహించటం లేదు, ఇంకా జీవితంలో రసమే ఉంటుంది. తప్పు, జీవితంలో రసం ఉండాలి. సరస్వతి జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఆ క్షణంలో. అర్థమైంది కదా పాయింట్? అర్థం చేసుకోండి. అక్కడ అయాచక అపరిగ్రహ వ్రతాన్ని పాటిస్తున్నారు. అయాచక అపరిగ్రహాన్ని పాటిస్తే ఈ మైక్ నాది కాదు, ఈ కుర్చీ నాది కాదు, ఇదంతా నాది కాదు అనుకుంటున్నారు. బాగానే ఉంది మానసిక స్థితి, 100% ఓకే. నాది కాదు అన్నప్పుడు కేర్లెస్ గా ఉంటాం. ఆ కేర్లెస్నెస్ పనికిరాదు. జీవిస్తున్నటువంటి ఆ క్షణంలో ప్రకృతి నీకు ఇచ్చినటువంటి వనరుల్ని ఎంజాయ్ చేయి. ఇవన్నీ వనరుల గురించి పట్టించుకోకు. ఓ హిందీ సినిమా చూశాను నాకు గుర్తు లేదు, అందులో అతను సునీల్ దత్ కొడుకోడు, సంజయ్ దత్ కాలేదు, వెళ్తాడు వాడు, వాడి గర్ల్ ఫ్రెండ్ రక్షించుకోలేకపోతాడు. పోలీసు ఇన్స్పెక్టర్ కూడా వచ్చి కాలు లేని అవుతివాడు, నువ్వు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు, రక్షించుకోలేవు కదా, నీ గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు తిడితే వీడికి ఉక్రోషం వచ్చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుని దగ్గర పోతే అసలు నువ్వు బుద్ధిందా లేదా, నాకు కాళ్ళు లేకుండా చేస్తావా అంటాడు. అదే క్షణంలో రెండు కాళ్ళు లేనివాడు ఒకడు వస్తాడు అక్కడికి, వచ్చి నాకు ప్రాణం ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, పిల్లం పిల్లల్ని ఇచ్చావు, నీ అనుగ్రహానికి నేను ఎంత కృతజ్ఞతలు అని వాడు ప్రార్థన చేస్తాడు. నా జవాబు వచ్చేసింది అంటాడు, మీ కష్టాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప మీకు భగవంతుడు ఇచ్చినటువంటి సరస్వతి రసాస్వాదన శక్తి ఉందే, దాన్ని ఎందుకు మర్చిపోతారు మీరు? బుద్ధిపక్షము, అది ప్రజ్ఞ, ఇది బుద్ధి. కళ సంగీతము, వీణ సంగీతము, సంగీతాన్ని మించిన రసాస్వాదన శక్తిని ఎలా ఉన్నా ఎక్కడున్నా ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నా సంగీతం కరెక్ట్ గా ఆలపించగలిగి మిమ్మల్ని ఉత్తేజపరచగలిగే వాళ్ళు ఉంటే మీరు మానసిక స్థితి మారిపోతుంది కదా. ఆ సంగీతమే మీ యొక్క అనేక బుద్ది బలాన్ని, మీలో ఉన్నటువంటి అనేక కళాకౌశలాన్ని కూడా అభివృద్దిపరుస్తుంది అని ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనం దాన్ని ఇంకా ఉపయోగించుకోవటం లేదు కానీ గాయత్రి మాత యొక్క తాంత్రికమైనటువంటి 12 శక్తులలో రెండవది అయినటువంటి సరస్వతి, మొదటిది ఏంటి? సావిత్రి. తాంత్రిక శక్తులలో పెర్మిటేషన్ కాంబినేషన్ కోసమే మీకు అలవాటు అవటానికి అంతకంటే ఇంకేం లేదు. ఆ తాంత్రిక శక్తి ఏం చెప్పింది మీకు? 5 కోశాలు ఉన్నాయి, మరి 5 కోశాలని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావా? అది సరస్వతి అంటే స్థూల శరీరాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నావా? రంప వస్తే తప్ప నీకు ముక్కుందని తెలియదా? ఇంకా ఎంజాయ్ ఏం చేస్తావు? క్యాటరాక్ట్ వస్తే తప్ప నీకు కన్నుందని తెలియదు, చూడు కావాలంటే. ఈకే గారు ఒక అద్భుతమైనటువంటి జోక్ వేసేవారు, తలనొప్పి వచ్చిందా నువ్వు చాలా అదృష్టవంతుడు అనేవారు. ఎందుకుట? నీ తలకాయ ఉందని తెలిసిందే, లేకపోతే నీకు తలకాయ ఉందనే తెలియదు. అంటే ఈ భావన ఎక్కడ తీసుకెళ్తుంది మీకు? ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాలు రసాస్వాదనకే, సరస్వతి యొక్క. ఇది అందుకే సరస్వతీదేవి దగ్గర ధనం ఉండదు అనేది. ధనం అంటే సుఖం కదా, అంచేత సరస్వతీదేవి ఉపాసన మాకు అక్కర్లేదు మాస్టర్, మీరు ముందే చెప్పారు. అక్కడ కాదు, రసాస్వాదన శక్తి ఉండాలి. డబ్బుంది, వాడు భోజనం తింటూ ఉంటాడు, వాడు చుట్టుపక్కల డిన్నర్ పిలుస్తాడు, వాడు అందరినీ పిలుస్తాడు, వాడు అద్భుతంగా భోజనం చేస్తూ ఉంటాడు, వీడు పాపం మంచిని తాగుతూ ఉంటాడు, ఏదైనా తిన్నాడో చచ్చాడే వీడు. రసాస్వాదం లేదు, సరస్వతి లేదు. ఆ సరస్వతి అనేది ఆ యాంగిల్లో ఆలోచించండి. అంచేత సరస్వతి అంటే అర్థం ఏంటి? మీ యొక్క పంచకోశాలు, పంచ ప్రాణాలు పరిపూర్ణంగా ఒకదాని మీద ఒకటి పనిచేస్తూ ఉండాలి. మనము మన ఇంద్రియాలను గమనించకుండా ఉంటాం. మనం చాలా ఇంద్రియాలను మనం గమనించాం. మనం ఎందుకు గమనించాం? అవి ఆరోగ్యవంతంగా ఉన్నాయి కనుక, రసవంతంగా ఉన్నాయి కనుక, రసాస్వాదన చేయగలిగేటువంటి శక్తి ఉంది కనుక వాటిని గమనించాం. మనం ఎప్పుడైతే కన్ను కనిపించడం మానేసిందో కన్ను యొక్క రసం పోయింది కదా. చెవులు యొక్క రసం ఎప్పుడు పోతుంది? చెవుడు వస్తే. అర్థమైంది కదా. మాటల యొక్క రసాస్వాదన శక్తి ఎప్పుడు పోతుంది? పళ్ళు ఉడితే. మాటలు దన్నాను అందుకే. అలాగే టేస్ట్, అంతేత ఇంద్రియాల యొక్క రసాస్వాదన శక్తిని మీరు ఎలాగ పెంచుకోవచ్చో సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు మీకు ఆయుధాలు కాని పరికరాలు కాని తెలుపుతాయి. ఇందులో మొట్టమొదటి ఏంటి? వీణ. ఏడు మెట్లు, ఏడు స్వరాలు, ఏడు చక్రాలు మీ శరీరంలో ఉన్నటువంటివి. వాటిని కరెక్ట్ గా ట్యూన్ చేసుకోవాలి. మీరు మీరు ఏ నాదం పలికించబోతున్నారో తెలియని విషయాల గురించి తెలిసినట్టు మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీకు అది అర్థమవుతే చాలు. అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు, నాకు తెలియదు వాటి గురించి. మన శరీరంలో ఏ నాదం మీరు పలికించదలుచుకున్నారో దానికి తగినట్టు ఆ ఏడు చక్రాలు ట్యూన్ అయి ఉండాలి, ఏడు స్వరాలు ట్యూన్ అయి ఉండాలి. వీణ అది చెప్తుంది. పలకాలి కదా, పలకాలి అంటే దాన్ని మళ్ళా మీరు శృతి చేసుకోవాలి. అందువల్లే వేదాలని శృతి అని కూడా అంటాం మనం. కరెక్ట్ గా ట్యూన్ అయి ఉండకపోతే మన జీవితంలో సరసవతి ఉండదు, రసం ఉండదు. లూజ్ గా ఉన్నటువంటి వీణను తీసుకుని వైర్లు పలికించండి, మీరు ఎంత అందమైన నాదం వస్తుందో కదా. ఆ ట్యూనింగ్ మర్చిపోయాం మనం. ట్యూనింగ్ చేయాలంటే తబలాలు వాటిని ఏం చేస్తారో నేను చూశాను వాడిని. నిజంగా హతోడ అంటే, హతోడ అంటే ఏంటి, సుత్తి పెట్టి బాస్తాడు తబలాని ట్యాప్ 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 అని. ప్రకృతి ఏం చేస్తుంది? మిమ్మల్ని కష్టాలు ఇస్తుంది మీకు. అంటే ఇప్పుడు తబలాన్ని మీరు బాధితే అది మంచిదా చెడ్డదా? మరి కష్టాలు మీకు మంచివా చెడ్డవా? మీకు తెలియాలి అది దేన్ని ట్యూన్ చేస్తున్నారో. మీరు మంచిదే, గ్యారంటీగా మంచిదే. సరస్వతి ఉపాసన మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. మీకు వచ్చినటువంటి ఆ బాధుడు వీరబాధుడు ఒక్కొక్కసారి వస్తుంది. ఇట్ డిపెండ్స్. ఓవరాల్ చేయాల్సి వస్తే ఈ వీళ్ళు అయితే వాటర్ సర్వీసింగ్ ఏదో అంటారు లూనాకి, ఏ బోల్ట్కి ఆ బోల్ట్ విప్పి తీసి పడేసి కడిగేస్తాడు వీడు. మరి మన శరీరాన్ని ప్రకృతి తీసి బారేస్తే నువ్వు బాధపడితే ఏమనాలి? నువ్వు రోజు చేస్తున్నావు అదే కదా, కడుగుతున్నావు కదా దాన్ని. కడగనివ్వకపోతే చెద తుప్పు పట్టేసింది, బోల్ట్ రావటంలే, ఏం చేస్తావు? ముక్క చేసేటమే దాన్ని, లేకపోతే పని చేయలేదు. అక్కడ కష్టాలు అవి సరస్వతి. ఆ సరస్వతి సాధన అది. అంచేత సాధారణంగా పండితులకి వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయని. కష్టాలు ఎక్కువ అవటమే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి. ఇంకోటేంటి జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి? కష్టాలలోనే తపస్సు, తపస్సులోనే వరదానాలు. పాండవులు కష్టాల్లో ఉన్నారు, కానీ ఆ కష్టాల్లోనే వాళ్ళు పాశుపతాస్త్రాన్ని కాని ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని కాని దాన్ని సంపాదించుకున్నారు. సుఖంగా ఉంటే ఏం చేసిండేవాళ్ళు? తిని పడుకుని ఉండేవాళ్ళు అంతే కదా. సరస్వతి అంటే అదే అనమాట, ఆ వీణ. కానీ వీణ కూడా కాదు, సరస్వతీదేవి యొక్క వాహనం హంస కాదు. ఏంటి సరస్వతీదేవి వాహనం? నెమలి. ఆ నెమలి యొక్క తమాషా ఏంటంటే, నెమలి కన్ను మీరు ఎప్పుడైనా చూసుంటే ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ రంగులున్నాయే, ఈకంటుంది శ్రీకృష్ణుడు పెట్టుకున్నవాడు శిరస్సు మీద. ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ తమాషా అయినటువంటి కలర్స్, వర్ణాలు అద్భుతమైనటువంటి రోగ నివారణ శక్తి కలరు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈకే గారి స్పిరిచువల్ అస్ట్రాలజీ మనం చదువుకుంటున్నప్పుడు వాటి గురించి చదువుకున్నాం. ఎందుకంటే అది అటు వెళ్తే ఇది పోతాయి దేవతాశక్తులు. అంచేత ఆ మయూర వాహనం, రోగగ్రస్తుడైనటువంటి వాడు విద్య నేర్చుకోలేడు, ఆనందించలేడు. ఇంచేత మయూర వాహనము నృత్యము కళ అంటే ఏంటి? అథ్లెటిక్స్. మీ శరీరాన్ని సవ్యంగా ఆరోగ్యంగా ఉంచగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలుపుతుంది, నృత్యాన్ని తెలుపుతుంది. హంస ఏం తెలుపుతుంది? అయాచక అపరిగ్రహ వ్రతాన్ని తెలుపుతుంది. నెమలి డాన్స్, వర్షపు చినుకలు అక్కడ వస్తూ ఉంటే డాన్స్ చేస్తుంది. అది మన జీవితమే ఒక డాన్స్ గా మారాలి. నటరాజు తత్వం అంటారు దాన్ని. మన జీవితాన్ని డాన్స్ చేయడం చేతగాలే. చాలా మనకి బిజీ అయిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు డాన్స్ చేస్తారు. జత మీరు మైసూర దాంట్లోకి రావాలి అంటే బిజీ అయిపోతే, బిజీ అయిన వాళ్ళందరూ గ్యారంటీగా డాన్స్ చేస్తారు, మీరు చూస్తారో లేదు పిల్లలలో వాటిలో మీరు నిజంగానే డాన్స్ చేస్తారు. పనులు పూర్తి చేయాలంటే అటు వెళ్తారు ఇటు వెళ్తారు అటు వెళ్తారు కదా. ఇంకా ఉంది సరస్వతీదేవి యొక్క చేతిలో పుస్తకం ఉంటుంటూ ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి, డాన్స్ చేస్తున్నావు బాగానే ఉంది, రోగ నివారణ బాగానే ఉంది, వీణ అన్నావు బాగానే ఉంది, కానీ దేనికి ట్యూన్ చేసుకోవాలి ఆ విజ్ఞానం మీకు తెలియాలి కదా. అన్నీ చేసేలేవు కదా ఒకే రోజు ఒకే క్షణంలో. ఒకవేళ ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నా ఆ విద్య ఒక రోజులో నేర్చుకోలేవు కదా. 5-6 సంవత్సరాలు పడుతుంది ఒక విశిష్టమైనటువంటి జ్ఞాన సముపార్జనకి. ఆ జ్ఞాన సముపార్జనకు కావలసినటువంటి మెట్లు, ఆ జ్ఞాన సముపార్జనకు కావలసినటువంటి క్రమబద్దమైనటువంటి జ్ఞానము పుస్తకం తెలుగుతుంది మనకి. అంతేత ఈ సరస్వతీదేవి యొక్క మొత్తము ఏంటి అంటే బుద్ధిబలం. ఎప్పుడు ఏది చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఈ సరస్వతీదేవి ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఈ మహాకాళి కాళిదాసే, వీళ్ళందరూ సరస్వతీదేవి ఉపాసన చేసి ఆవిడ అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులే. గాయత్రి మంత్రోపాసకుడు కూడా సరస్వతీదేవి యొక్క వరదానాన్ని పొందుతాడు. సాధారణంగా మందబుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు, చదివింది గుర్తుండటం లేదు అన్నటువంటి వ్యక్తులు, ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆ కాలం అయిపోయాక తెలుస్తుంది. పరీక్ష హాల్లో వాడికి గుర్తు రాదు, పరీక్షలో వాడు రాయలేడు, బయట వచ్చే కరెక్ట్గా చెప్తాడు. అప్పుడు ఇలా చెప్పుంటే బాగుండేది, అప్పుడు ఇలా మాట్లాడుంటే బాగుండేది అనేటటువంటి వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఈ సరస్వతి ఉపాసన చాలా ఉపయోగపడుతుంది. తాంత్రికమైనటువంటి ఈ సరస్వతి ఉపాసన పంచమి నాడు చేస్తూ ఉంటాం నవరాత్రులలో. పంచమస్తుని మూలానక్షంతో పాటు కలిసి పంచమ సప్తమి నాకు గుర్తులేదు, ఆ రోజు చేస్తారు సరస్వతి ఉపాసన. మనం కూడా ఈ నవరాత్రుల్లో ఈ ఉపాసనలన్నీ చేస్తాం మనం. అంచేత ఈ సరస్వతి ఉపాసన, బ్రాహ్మీ ఉపాసన ఈ రెండు కాస్త గుర్తుంచుకోండి. బ్రాహ్మీ ఉపాసన ప్రకృతికి సంబంధమైనటువంటి ఉపాసన, అయాచక అపరిగ్రహాల యొక్క ఉపాసన, రాజహంస పరమహంస స్థాయి ఉపాసన. కానీ రాజహంస పరమహంస స్థాయి ఉపాసన మనం చేసుకున్న సత్కర్మలు, సత్కర్మలకు కావలసినటువంటి సద్జ్ఞానము అంటే వేదాల యొక్క జ్ఞానము, ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని ప్రకృతి నుంచి ఎలా పొందాలో తెలిసినటువంటి జ్ఞానము బ్రాహ్మీ ఉపాసన, బ్రాహ్మీ చేతన, బ్రాహ్మణత్వము. సరస్వతి ఏంటి, పంచకోశాలు, పంచాగ్నులు, కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని రసవత్తరంగా ఉంచుకోవటం, ఆనందంగా ఉంచుకోవటం, జీవితమే ఒక నృత్యంగా మార్చటం కళాకౌశలము. చేసే పని కొందరు అందంగా చేస్తారు, కొందరు చేస్తే గందరగోళంగా ఉంటుంది. ఇంకేత బ్రాహ్మీ చేతన ఉన్నా కూడా కొందరు సరస్వతి ఉపాసకులు కాకపోతే చేసేది కరెక్ట్ గానే చేస్తారు, కానీ అంతా అడ్డదిడ్డంగా పడి ఉంటాయి. సరస్వతి ఉపాసకుడు చేస్తే క్రమబద్దంగా ఉంటుంది. ఈ తేడా అర్థమవుతుంది కదా, బ్రాహ్మీ సరస్వతి. ఇది మననం చేసుకుంటూ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇద్దాం, దాని తర్వాత గాయత్రి గీతకు వెళ్దాం.
అదంతా కష్టపడటమే, ఎలా మాస్తారు అంటే అంతే అది.
ఆదిశక్తిస్తదా బ్రాహ్మీ వైష్ణవీ శాంభవీతి చ వేదమాత దేవమాత విశ్వమాత ఋతంభరా మందాకిన్య జపాచైవ రిద్ధి సిద్ధి ప్రకీర్తిత వైదికానితు నామాని పూర్వోక్తాని హి ద్వాదశ.
దక్షిణ మార్గీ శక్తులు గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తుల యొక్క రూపకల్పన చదువుతున్నాం మనం ఇక్కడ. ఆదిశక్తి, బ్రాహ్మీ, మార్కుల్లో పరస్పర సహయోగం ఏమో అంచేత ఆ దక్షిణ మార్గీ శక్తులు జ్ఞాన మార్గీ శక్తుల యొక్క ఆ అవగాహనని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉపాసనా పద్ధతిలో కేవలం ఓం భూర్భువః స్వః తత్సవితు గురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సరిపోదు. ఎందుకంటే ఆన్లోనే ఉంది అంచేత గాయత్రి యొక్క జ్ఞానపక్షము. జ్ఞానపక్షము అంటే ఏంటి? థియరీ మీకు తెలియాల్సిన పనిలే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియాల్సిన పని లేదు. వాటి వెనకాతలు ఉన్నటువంటి థియరీ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ కాకుండా మనం తెలుసుకోగలగటమే జ్ఞానపక్షము, దక్షిణ మార్గం అంటాం మనం. ఎంత జ్ఞానం ఉన్నా ప్రాక్టికల్ గా దాన్ని ఉపయోగించినంత వరకు ప్రమాదం రాదు కదా. అంచేత దక్షిణ మార్గ సాధనలు ప్రమాదకరమైనవి కావు అంటాం. ఇంచే ఉపయోగించాడు గనక, వాడు బుర్రనే ఉంటుంది కానీ దాన్నేమో వాడు ఉపయోగించాడు కదా. అంచేత ఆ 24 శక్తులలో 12 శక్తులు ఏవేవి శక్తులు అవి మీకు తరోగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పగలగాలి. ఆదిశక్తి, బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, శాంభవీ శక్తి, వేదమాతా శక్తి, దేవమాతా శక్తి, విశ్వమాతా శక్తి, ఋతుంభర, మందాకిని, అజప, రిద్ధి, సిద్ధి, ఇవి 12. ఇంజనీరింగ్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, వీటి మధ్య తేడా మీకు అర్థమవుతోంది కదా. ఈ 12 శక్తుల మధ్య తేడా అంత స్పష్టంగానూ అర్థం అవ్వాలి. ఇవి గాయత్రిలే, కానీ ఇవి గాయత్రిలు అయినప్పటికీ కూడా వీటి మధ్య ఇంజనీరింగ్ లో సబ్ డివిజన్స్ లో ఎంత తేడాలున్నాయో, విశేషమైనటువంటి తేడాలు. మెకానికల్ ఇంజనీరింగ్ కి సివిల్ ఇంజనీరింగ్ కి మధ్య తేడా మీకు తెలుసు కదా స్పష్టంగా. అంత తేడాలు ఈ 12 దక్షిణ మార్గీ దాంట్లో ఉన్నాయి తేడాలు. ఇవి కాకుండా వామ మార్గీ సాధనలు ఉన్నాయి. ఈ వామ మార్గము అనేటటువంటి పదం చాలా భ్రష్టపట్టిపోయినటువంటి పదం. వామ మార్గి అనే పదంలో భ్రష్టత్వం లేదు, దాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్లలో భ్రష్టత్వం ఉంది. కుడి చేయి ఉంది మనకి, ఎడం చేయి కూడా ఉంది కదా. దక్షిణం చేయి ఉంది, వామమ్మ చేయి ఉంది, మరి ఎడం చేయి వద్దు అనుకోవటం లేదు కదా. కుడి చేయే ఉండాలి, ఎడం చేయే ఉండాలి. వామ మార్గి సాధనలు మీకు తెలియాలి, దక్షిణ మార్గీ సాధనలు కూడా తెలియాలి. ఏంటి రెండిటికి తేడా? దక్షిణ మార్గీ సాధనలు థియరీ ఆస్పెక్ట్, వామ మార్గీ సాధనలు ఆ థియరీ యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. భౌతిక జగత్తులో మీ మనస్సులో కలుపుతున్నటువంటి ఊహాజనితమైనటువంటి లక్ష్యానికి ఒక సక్రియమైనటువంటి, కంటికి కనిపించగలిగేటటువంటి, ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తులు ఆ వామమార్గి శక్తులు ఏంటో చూడండి. సావిత్రి, సరస్వతి, జ్ఞేయ, లక్ష్మి, దుర్గా, తథైవచ, కుండలని, ప్రాణాగ్నిశ్చ, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణేతి నామాని, మహామాయా పయస్విని, త్రిపురా, చైవేతి విజ్ఞేయ, తాంత్రికానిచ ద్వాదశ. ఆ పేర్లు కూడా మనం వరుసగా చెప్పుకోగలగాలి. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర, ఇవి వామమార్గి సాధనలు. ఈ వామమార్గి సాధనలో ఆదిశక్తి సావిత్రి ఒక బేసిస్. ఆదిశక్తి యొక్క బేసిస్ ఏంటి? త్రిపదా గాయత్రి. నేను కనుక్కుంటున్నాను మనుషులు అంతేనా, నేను బిగుసుకుపోవాలేమో. ఓ పంది ఆది అనేటటువంటి ఒక తలం ఉంది సాధనలలో. మనము దత్త ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆది అనుపాదక, ఆ స్థాయిలో ఉన్నటువంటి శక్తి అది. ఆ స్థాయి గురించి మనం ప్రస్తుతం ఏం చెప్పుకోలేం, కానీ దానిని సచ్చిదానంద్, లేకపోతే ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మన ఇచ్చా క్రియా జ్ఞానం కాదు, దానికి రెండు ఇంతలు పైన ఉన్నటువంటి లొకేషన్స్ లో మీరు సెట్ చేసుకోండి, ఏం పర్వాలేదం లేదా. ఆదిశక్తి, ఆది అనుపాదక తలాల్లో ఉన్నటువంటి శక్తి ఎలాగ మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను నేను రాత్రి పడుకునేటప్పుడు. రెండు మానసికమైనటువంటి స్థితులు చాలా స్పష్టంగా మీకు ఉండాలి. ఏంటవి? ఒకటి మృత్యువు, చచ్చిపోయాను నేను, ఐఎమ్ ఫినిష్డ్. ఆ మానసిక స్థితిలో రాత్రి పడుకునే ముందు ఆదిశక్తి ఉపాసన చేస్తాం. అందుకే రాత్రి సాధనలన్నీ, నవరాత్రి సాధనలు, శివరాత్రి, కాళరాత్రి, ఈ సాధనలన్నీ కూడా రాత్రిళ్ళు చేస్తాం మనం. ఎందుకు చేస్తామంటే మృత్యు తర్వాత ఏమిటి అనేదే ఈ ఉపాసన యొక్క ధ్యేయం. అంది భౌతిక జగత్తులో పొందటానికి కావలసినటువంటి వాటికి భగవంతుడు అవసరంలే. మీ యొక్క శారీరక మానసిక సామర్థ్యాలు భౌతిక జగత్తులో పనులు చేసేవి చేస్తూ ఉంటాయి, చేయని చేయు అది వేరే విషయం. అంతేత ముందు మృత్యువు, ఆ మానసిక స్థితి ఆదిశక్తి ఉపాసనకి కావాలి మీకు. అందుకనే శవము మీద ఆ మహాకాళి డాన్స్ చేస్తూ ఉంటుంది, శివుడు పడుకుని ఉంటాడు. మనం కూడా శవాసన స్థితిలోకి, ఆసనం వేసుకుంటే లాభంలే, మన మృత్యువే ఇంకా ఈ రోజు ఫినిష్, ఈ రాత్రికి నేను అయిపోయాను. ఆ మానసిక స్థితి ఎలా వస్తుంది? అయాచిక అపరిగ్రహ వ్రతాన్ని మనం నిత్యము రోజల్లా పాటిస్తూ ఉంటే, పాటించాక నిద్రలేచాం, నిద్రలేవగానే ఏం చేయాలని చెప్పాను, సావిత్రి సాధన. ఆదిశక్తి దక్షిణ మార్గం అయితే సావిత్రి వామ మార్గం అయింది. వామ మార్గ సావిత్రి ఉపాసన పంచకోశ సాధన అని చెప్పుకున్నాం కదా. ఐదు ప్రాణాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వెనకాతలు ఉన్నటువంటి నియమాలు ఏమిటి, ఇవంతా కూడా వామమార్గి సావిత్రి సాధనలో వస్తుంది. అంచేత ఈ వామమార్గి సావిత్రి సాధనలో ఈనాడు ప్రతి మనిషి ఉన్నాడు. ప్రతి మనిషి కాదు, ఎవడైనా అంతే చేసుకోవాలి. వాడు నిద్ర లేచిన దగ్గర నుంచి వాడు ఐదింద్రియాలనేగా ఉపయోగించుకుంటాడు, ఐదు కర్మేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, ఐదు జ్ఞానేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, లేకపోతే రెండింటినీ ఒకేసారి ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇది సావిత్రి సాధన, ఆదిశక్తి సావిత్రి ఒక జంట. దాని తర్వాత మనం బ్రాహ్మి సరస్వతి. బ్రాహ్మి బ్రాహ్మణత్వము, ఆ బ్రాహ్మణత్వము ఆ బ్రహ్మతేజము రావటానికి కావలసినటువంటి స్థాయి రాజహంస పరమహంస స్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. అది ఎప్పుడైతే భౌతిక జగత్తులో దిగుతుందో రసవంతంగా ఉండాలి, అది మనం మర్చిపోతాం. భారతీయ ఆధ్యాత్మికత అంతా ఎండిపోవటానికి కారణం ఏంటి అంటే రసం లేదు, వాల్యూ లేదు లైఫ్ లో, జీవితంలో సారము లేదు. ఆ సరస్వతి సాధన ఎలా వస్తుంది? వీణ, మీ ఇంద్రియాలు కరెక్ట్ గా ట్యూన్ అయి ఉండాలి. ఇంద్రియాలు అంటే షట్చక్రాలు, షట్చక్రాలకు సంబంధించినవి కదా ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఒక మనస్సు. వీణ, వీణ ఎలాగైతే కరెక్ట్ గా స్వరానికి కావలసినట్టు ట్యూన్ అయి ఉంటుందో సరస్వతీదేవి యొక్క వీణ మన మేరుదండానికి ప్రతీక. అంతేకాకుండా సరస్వతీదేవి యొక్క వాహనం ఒకటి మయూరము, నెమలి కన్ను. కృష్ణుడు తన నెత్తి మీద పెట్టుకున్నాడు, దాన్ని కిరీటం కంటే పైన ఉంటుంది. అదే కృష్ణుడికి రాముడికి తేడా, అదే నెమలి కన్నే. ఆ నెమలి కన్ను గురించి నేనేం చెప్పాను, నేను ఎప్పుడైనా మనము ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రం గురించి చదువుకున్నప్పుడు ఆ నెమలి కన్ను గురించి, దాని యొక్క రోగ నివారణ శక్తి గురించి మనం తెలుసుకుందాం. అంచేత సరస్వతీదేవి యొక్క రెండవ లక్షణం ఏంటి? ఒకటి ఇంద్రియాలు సమర్థవంతంగా సారవంతంగా రసవంతంగా పనిచేయటం వీణ. రెండోదేంటి? నెమలి కన్ను, ఆరోగ్యంగా ఉండటం. ఇంతగా ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తి ఇంద్రియాలు ఎంత తీవ్రంగా ఉంటే మాత్రం లాభం ఏంటి? నెమలి కన్ను. అలాగే కాకుండా ఇంకోటి ఏంటి? నృత్యము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది డాన్స్. ఈ సంపూర్ణ విశాల విశ్వము ఒక అద్భుతమైనటువంటి డాన్స్ ప్రక్రియ. గతి తప్పదు అది, ఒక మనిషే గతి తప్పాడు. దానివల్ల ఆ ప్రకృతి యొక్క లయతో పోయింది కనుక వాడు ప్రకృతిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ లయ చిన్న భిన్నం అయిపోయింది. ఆ లయని మళ్ళా మయూర వాహనం ద్వారా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఏముంది, సరస్వతీదేవి యొక్క చేతిలో పుస్తకం ఉంది, కొన్ని చేతుల్లో అక్షమాల ఉంటుంది. జపమాల ఉన్న పుస్తకం ఉన్న అర్థం ఒకటే, ఏంటి, జ్ఞానము. జ్ఞానము లేకుండా ఇప్పుడు ఇదే ఉంది మైకే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, స్విచ్ ఆన్ చేయలేదు, మైక్ ఉంది, ఏం లాభం? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి జ్ఞానం ఉండాలి. అప్పుడు మన జీవితంలో రసము ఆనందము ఏర్పడుతుంది. బ్రాహ్మి సరస్వతి, ఇది కాకుండా జ్ఞానపక్షమైనటువంటి ఇంకొక శక్తి ఉంది, వైష్ణవీ శక్తి. ఆ వైష్ణవీ శక్తి పరిపాలనా శక్తి. బ్రాహ్మి శక్తి ఏం చేస్తుంది, బీజాలు వేస్తుంది, సృష్టికి కావలసినటువంటి బీజం వేసి పక్కకి వెళుకుతుంది. ఇల్లు కట్టుకోవాలి, ఓ బీజం పడింది. ఇంకా బీజం ఇల్లు కట్టుకోవాలంటే ఏంటి, ముందు కావలసినటువంటి ధనం పక్కన పెట్టుకోవాలి, వైష్ణవీ శక్తి. ఆ ధనాన్ని మళ్ళా కావలసిన దిశల్లోకి మీరు మంచిగా సిమెంట్ లో మార్చుకోవాలి. ఆ ధనాన్ని ఓ 8 లక్షలో 10 లక్షలో పెట్టి మీరు ఇల్లు కట్టారు అంటే అది ఏ రూపంలో మారిందని, అనేక రూపాల్లో మారింది. సిమెంట్గా మారింది, ఇటుకలుగా మారింది, పునాదిరాళ్లుగా మారింది, రంగులుగా మారింది, చెక్కలుగా మారింది, ఎలక్ట్రిక్ వైర్గా మారింది, టెలిఫోన్ కనెక్షన్గా మారింది. ఇవంతా కూడా వైష్ణవీ శక్తే. కానీ ఏ వైష్ణవీ శక్తి, జ్ఞానపక్షం మాత్రమే ఇది. వైష్ణవీ శక్తి యొక్క ప్రాక్టికల్ పక్షం లక్ష్మీదేవి అవుతుంది, తాంత్రికం. ఆ తేడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రాహ్మి జ్ఞానపక్షం, థియరీ. సరస్వతి తాంత్రికం, టెక్నాలజీ. అలాగే వైష్ణవి థియరీ ఆస్పెక్ట్. ఏంటి థియరీ ఆస్పెక్ట్? వాహనం. ఆ వైష్ణవి శక్తి మీ వద్దకు ఎలా వస్తుంది? వాహనం అంటే ఏంటి, మూమెంట్. దాని నిక్కే వస్తుంది అంటే ఆ లక్షణాలు మీకు దగ్గర ఉండాలని. ఏ లక్షణాలు ఉన్నాయి వైష్ణవికి? గరుడు. గరుడు యొక్క పెద్ద లక్షణం ఏంటి అంటే ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది భూమి మీద చిన్న పాము కనిపిస్తుంది. పాము అంటే విషాక్ కదా, విషధర జంతువు కదా. దన్నమని దానికి కిందకి దూకి చిన్న భిన్నం చేసేస్తుంది. అంటే నేను చాలా పెద్ద పనిలో నిమగ్నమై ఉన్నాను, ఇంత విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది, ఈ విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ లో ఎక్కడో ఒక చిన్న విష పురుగు ప్రవేశిస్తుంది. పరిపాలన దక్షత లేనటువంటి వాడు ఆ పోస్ట్ లో ఉన్నాడు అనుకోండి, వైష్ణవీ శక్తి లేనటువంటి వాడు, వాడు నేను చాలా హైగా ఫ్లైట్స్ వెళ్ళిపోతున్నాను, యూరప్ వెళ్ళిపోతున్నాను, జపాన్ వెళ్ళిపోతున్నాను, అమెరికా వెళ్ళిపోతున్నాను అని నిజంగానే ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు వాడు. ఇక్కడ వీళ్ళ ఆర్గనైజేషన్ లో ఏమవుతుంది, సర్పాలు ప్రవేశిస్తాయి. దూరదృష్టి. ఎక్కడో నువ్వు ఎగురుతున్నా కూడా నీ దృష్టి భూమి మీద ఉండాలి, ఏం జరుగుతుందో తెలియాలి. పరిపాలనా శక్తి అంటే అది. పనులు జరుగుతున్నాయా లేవా, చెప్పేసాం వెళ్ళిపోయాం, అది జరుగుతోందా లేదా అన్నదానికి గరుడ వాహనం, దూరదృష్టి. అనుభవంతో మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏ పనులు జరగవో, ఎక్కడ ఏ పనులు మిస్ అవుతాయో. ఈ వైష్ణవీ శక్తి ఉన్నవాడు కరెక్ట్ గా ఏ పనులు మిస్ చేస్తారో ఆ దాని మీద దృష్టి పడుతుందివాడు. ఇది టీచర్స్ కి ఆ రోగం ఉంటుంది చాలా. స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తాడో గ్యారంటీగా అక్కడే వాడు దృష్టి పడుతుంది, మిగతా పేపర్లన్నీ వాడు తిప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఖచ్చితంగా ఎక్కడ తప్పు ఉందో అక్కడ దృష్టి పడుతుంది వాడిది. అలవాటు అయిపోయి వాళ్ళకి తెలిసి ఇక్కడ తప్పు చేస్తాడు వాడిని. ఎందుకంటే ఇంకేం లేదు, అది వైష్ణవీ శక్తి, దూరదృష్టి. అలాగే గరుడుకి ఇంకో లక్షణం కూడా ఉంది. ఆ గరుడు యొక్క ఇంకొక లక్షణం ఏంటి అంటే నిరంతర జాగరూకత, నిద్రపోడు, ఆలస్యము ప్రమాదము జరగదు. కాస్త లేజీగా అలసిపోయాలే అనుకున్నాడు అనుకో కంపెనీ ప్రెసిడెంట్ ఆవిడ, ఆ ఒక్క క్షణంలోనే అనర్థాలు జరిగిపోతాయి. అంచేత ఆ వైష్ణవీ శక్తి మీలో ప్రవేశించాలి అంటే ఈ రెండు లక్షణాలు మీలో ఉండాలి. ఎక్కడా మీ జీవితాలలో విషపురుగు ప్రవేశించకూడదు.
ఏంటి విష పురుగు? అజ్ఞానం. మానవ జీవితాలలో అజ్ఞానం అనేటటువంటి విష పురుగు ప్రవేశిస్తుంది రకరకాల రూపాలలో. మొదటి అజ్ఞానం ఏంటంటే కష్టాలు ఇంకోళ్ల వల్ల వచ్చాయి. సాల్వ్ చేసుకోలేకపోతూ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ అక్షరం చెప్తోంది. గోప్యా స్వీయ మనోవృత్తిర్ నాస్తి. రెండు, మీరు స్వయంగా మానసికంగా తీసుకోవలసినటువంటి లక్షణాలు ఉన్నారు. అసహిష్ణుత పనికిరాదు. రకరకాల మనుషులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం గురించి ఒకరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను జ్ఞానాన్ని చెప్తాను, విజ్ఞానాన్ని చెప్తాను. జ్ఞానం విజ్ఞాన సహితం. ఉత్తి జ్ఞానము మీకు పనికిరాదు, ఉత్తి విజ్ఞానము పనికిరాదు. ఇంచేత ఉత్తి విజ్ఞానం వస్తే ఏదైనా అవకతవకలు వస్తే ఎలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలో మనకి తెలియదు. ఇంచేత ఆ విజ్ఞాన పక్షాన్ని, ఆ వామ మార్గానికి సంబంధించినటువంటి పెట్టారా, ఆ వామ మార్గానికి సంబంధించినటువంటి మిగతా 12 శక్తుల్ని చదువుకుందాం మనం. సావిత్రి సరస్వతి జ్ఞేయ లక్ష్మీ దుర్గా తథైవ చ కుండలిని ప్రాణాగ్నిశ్చ భవాని భువనేశ్వరి అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞాయ తాంత్రికాని చ ద్వాదశ. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలిని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర, ఇవి టెక్నాలజీకి సంబంధించినటువంటి, తంత్రానికి సంబంధించినటువంటి శక్తులు. ఆద్యశక్తి సావిత్రి, బ్రాహ్మి సరస్వతి, వైష్ణవి లక్ష్మి, ఇంతవరకు చదువుకున్నా ఇంకా చెప్పానా, శాంభవి దుర్గా, ఇంతవరకు చదువుకున్నాం మనం. ఇవాళ ఇంకో 2 చదువుకుందాం. జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి వేదమాత. లక్ష్మి, దుర్గా, సరస్వతి, బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి, మీకు అవగాహన ఉంది. అందుకే భారతీయులుగా పుట్టడం అంత గొప్ప. అనేక అద్భుతమైనటువంటి ప్రకృతి శక్తులు, అవి ప్రకృతి శక్తులని మీకు తెలియకపోయినా వాటి గురించి తెలుసు మీకు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి చాలా మందికి తెలుసు. నిజంగా ఎలక్ట్రిసిటీ యొక్క విజ్ఞానం కానీ, ఎలక్ట్రిసిటీ యొక్క టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ చాలా మందికి తెలియదు. కానీ కరెంట్ కబుక్కుని పోతే ఫ్యూజ్ వేయటం, ఏదో అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫ్యాన్ కనెక్షన్ ఇచ్చుకోవటం అందరికీ తెలుసు. ఇంచేత ఎలక్ట్రిసిటీ యొక్క విజ్ఞాన పక్షం చాలా మందికి తెలుసు, జ్ఞానపక్షం కొంతమందికి మాత్రమే తెలుసు. అలాగే లక్ష్మీ, సరస్వతి, దుర్గా ఎక్కువ మందికి తెలుసు. ఈ దేవతల పేర్లు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కువగా మనకి నచ్చే దేవత ఎవరు? లక్ష్మి తెలుసు చాలా. దాని రకాల ఉపాసనలు ఎలా ఉన్నాయో, ఏ రకమైన ఉపాసన చేస్తే ఎలా ఉంటుందో రకరకాల పెర్మిటేషన్ కాంబినేషన్స్ తెలుసు. కానీ లక్ష్మి అనేటటువంటి వామమార్గి సాధన, వామమార్గి అంటే నెగిటివ్ అనుకోకండి, అది భౌతిక జీవితానికి ఉపయోగించే సాధన వెనకాతల జ్ఞానపక్షమైనటువంటి వైష్ణవీ శక్తి ఉంటుంది. సరస్వతి భౌతిక జీవితంలో జ్ఞానపక్షానికి, చదువుకి సంబంధించినటువంటి వామమార్గి, తాంత్రిక మార్గి అయిన సరస్వతి ఉపాసన వెనకాతల వేదోక్తమైనటువంటి, జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి, దక్షిణ మార్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మీ శక్తి ఉంటుంది. అలాగే సంహారాత్మకమైనటువంటి శక్తి దుర్గా. అంతే కదా, అందరు రాక్షసుల్ని చంపడానికి ఒక్కొక్క దేవతకి కుదరకపోతే దుర్గ ఏం చేసినప్పుడు ఎలా ఏర్పడింది? అందరు దేవతలు వాళ్ల వాళ్ల శక్తి యొక్క అంశాన్ని ఇచ్చారు. ఈ రాబోయే దుర్గా నవరాత్రిలో కూడా మనం ఆ సాధనలే చేయబోతున్నాం. అందుకని ఇదంతా ఇంత తొందరగా పూర్తి చేస్తున్నాం. 24 శక్తుల యొక్క అంశము దుర్గలో ఎలా ప్రవేశించింది, అష్టభుజి అయినటువంటి దుర్గా 8 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సహకారాన్ని శక్తులను ఎలా ఉపయోగించుకుంటుంది రాక్షస సంహారం కొరకు అనేటటువంటి సాధనా విధానాన్ని మనం ఈ 9 రోజులు చేస్తాం. ఇక్కడ వీలుంటే, అవసరం ఉంటే మిగతా వాళ్ళందరూ సహకరిస్తే మిగతా చోట్ల కూడా అదే సాధనని మనం జరుపుకుందాం. ఆ సాధన జరుపుకోవడానికి కావలసినటువంటి పుస్తకాలు, కావలసినటువంటి జ్ఞానము ఎక్కడ ఒక చోట దొరకటం లేదు. నేను చాలా ప్రయత్నం చేశాను. నేను అది ఇక్కడ నవరాత్రి కంటే ముందు రెడీ అయిపోవాలని కోరిక. అందుకు ఈ తొందర. మీకు కొంచెం డోసు ఓవర్ డోస్ అయిపోయినా పెళ్లి భోజనాలు అనుకుని భోజనం ఎక్కువ స్వీకరించండి. ఏముంది, రోజు మీకు విందు భోజనాలే, పొద్దున్న సాయంత్రం కూడా గాయత్రి మహావిజ్ఞాన యొక్క విందు భోజనాలు. అంచేత వేదమాతాశక్తి అవగాహన చేసుకోండి. వేదమాతాశక్తి అవగాహన చేసుకోవాలి అంటే మనకి అర్థమయ్యేటటువంటి శక్తి ఏంటి? కుండలిని. వైష్ణవీ శక్తి అర్థం అవ్వాలి అంటే మీకు అర్థం అవ్వాల్సిన శక్తి ఏంటి? లక్ష్మి. బ్రాహ్మీ శక్తి మీకు అర్థం అవ్వాలి అంటే, బ్రాహ్మీ శక్తి యొక్క జ్ఞానపక్షం మనకు అర్థం కాదు, కానీ ఎలక్ట్రిసిటీ అంటే అదిగో ఫ్యాన్ తిరుగుతోంది, ట్యూబ్లైట్ వెలుగుతోంది, టీవీ ఆన్ అవుతోంది, ఏ శక్తితో అయితే ఇవన్నీ ఆన్ అవుతున్నాయో అది ఎలక్ట్రిసిటీ అంటే ఓ అవగాహన వస్తుంది మనకి. అలాగే భౌతిక జీవితంలో కుండలిని శక్తి ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతే వేదమాతా శక్తి యొక్క జ్ఞానపక్షం అర్థమవుతుంది. అంటే కుండలిని శక్తి ప్రాక్టికల్ యూటిలిటీ ఆఫ్ వేదమాత. వేదమాత అనేటటువంటి శక్తి ఏదైతే ప్రకృతిలో ఉన్నదో దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులే. వాటికి సంబంధించినటువంటి తంత్రము, వాటికి సంబంధించినటువంటి కనెక్షన్స్ మన శరీరంలో కూడా ఉన్నాయి. వేదమాత అనేటటువంటి శక్తికి సంబంధించినటువంటి కనెక్షన్స్, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ తంత్రము, దానికే తంత్రోక్తము అన్నాం, దాన్ని తంత్ర మార్గము అన్నాం, వామ మార్గము అన్నాం, అది కుండలిని శక్తి. ఈ రెండు పదాలు పెద్ద వాడుకలో లేవు. వాడుకలో లేవు కనుక దాన్ని అర్థం చేసుకోవటానికి మీరు కొంచెం కష్టపడాలి. ఈ అర్థం చేసుకోవటానికి కష్టపడటానికి ఈ వేదమాత శక్తి అంటే ఏంటో అర్థం చేసుకోండి. సృష్టి ఆదిలో ఒక కల్పం అయిపోయింది. బ్రహ్మ యొక్క కార్యకాలము అయిపోయింది. కొత్త బ్రహ్మ రావాలి. మీకు తెలుసా భవిష్యత్ విధాత ఎవరు, రాబోయే విధాత ఎవరు? ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. పాపం చాలా బిజీగా ఉన్నాడు హనుమంతుడు ఇప్పుడు. అందుకోసమే మనం 108 కోట్ల రామనామం చేయాలి అని ప్రసన్నాంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి, ఆయన ప్రసన్నాంజనేయ స్వామి ఆధ్వర్యంలో మొదలెట్టాం ఆ కార్యక్రమం. మళ్ళా ఇది చేసుకుంటూ అది మర్చిపోతే కష్టం, అందుకని గుర్తు చేస్తూ ఉంటాం. మధ్యన మనం చాలా పనులు చేస్తున్నాం. అంచేత భవిష్యత్ విధాత రేపు, రేపు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఛార్జ్ తీసుకోబోతున్నాడు. ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. ఇదివరకు ఇప్పుడున్నటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ హనుమంతులం గారు ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. 1 ఫైన్ డే ముహూర్తం పెట్టుకుంటాడు. ఏంటా ముహూర్తం? 8 గ్రహాలు మేషరాశిలో 0 డిగ్రీ వద్దకి రావాలి. అది ముహూర్తం. అది ఎప్పుడు వస్తే అప్పుడు ఛార్జ్ తీసుకుంటాడు. ప్రకృతిలో మన ఇష్టానుసారం ఏం జరగదు. అమావాస్య ఎప్పుడు వస్తుంది అంటే ఆ రోజే వస్తుంది. పూర్ణిమ ఎప్పుడు వస్తుంది అంటే ఆ రోజే వస్తుంది. భవిష్యత్ విధాత తను ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చినటువంటి కాలం ఎప్పుడు వస్తుంది అంటే 8 గ్రహాలు మేషరాశిలో 0 డిగ్రీస్ వద్ద కలవాలి. కరెక్ట్ గా తులారాశిలో 0 డిగ్రీస్ వద్ద రాహువు కేతువు ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటారు ఆ రోజు. దట్ ఫైన్ డే ఏమవుతుంది, విష్ణువు నాభి నుంచి బ్రహ్మ ఉత్పత్తి అవుతాడు.
కళ్ళు తెరుస్తాడు. చుట్టూరా ఏముంటుంది? ఇంకేమీ ఉండదు, దిశలు లేవు. దిశ అనేది ఎప్పుడో ఏర్పడుతుంది. మీరు నా ముందు కూర్చున్నారు, ఈ బ్లాక్ బోర్డు నా వెనకాతలుంది, మణికుమార్ నా కుడివైపు ఉన్నారు, ఈ మండపం నా ఎడమవైపు ఉంది. ఇదంతా ఉంటే కదా భవిష్యత్ విధాత పాపం. హనుమంతుడు యొక్క ప్రాబ్లం ఆలోచించండి మీరు. ఏమీ ఉండదు పాపం ఆయనకి, సృష్టి చేయాలి. ఎంత పెద్ద సృష్టి, ఎన్ని కోట్ల సంవత్సరాలు? మూడు పక్కన ఓ సున్నా, దాని పక్కన రెండు ఒకట్లు, దాని పక్కన 18 సున్నాలు పెడితే ఎన్ని కోట్ల సంవత్సరాలు అవుతుందో అన్ని కోట్ల సంవత్సరాల పాటు ఆయన రూలింగ్ టైమ్. దేన్ని రూల్ చేయాలి ఆయన? అక్కడ ఏం లేవు, నీళ్లున్నాయంతే. ఆ నీళ్లలోంచి ఆయన ఈ నిర్మాణాత్మకమైనటువంటి ఈ విశాలమైనటువంటి సృష్టి కల్పాంతం వరకు, మళ్ళా అతని దగ్గర నుంచి మళ్ళా ఇంకో భవిష్యత్ విధాతను అతను తయారు చేసుకునేంత వరకు ఈ కల్పం అలా సాగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఏ విధంగా చేయాలో తెలిపేటటువంటి శక్తిని వేదమాత అంటాం. అది అర్థం చేసుకోండి. వేదమాత అంటే వేదాల యొక్క తల్లిని కాదు. వేద అంటే నాలెడ్జ్, జ్ఞానము. సృష్టి క్రమము మొత్తము ఏ టు జెడ్ ఒక కల్పాంతం వరకు ఏ విధంగా జరగవలసి ఉన్నదో ఆ జ్ఞానాన్ని వేదమాత అంటాం. ఆ జ్ఞానం దేనివల్ల వస్తుంది? ఈనాడు సైంటిస్టులు ఎలక్ట్రిసిటీ అన్నిటికీ ఫండమెంటల్ అంటున్నారు. మూడు ఏదైనా ఎలక్ట్రిసిటీకి మార్చేస్తున్నారు, అంతే కదా. బొమ్మను ఎలక్ట్రిసిటీగా మార్చేసి పంపించేస్తారు. ఫ్యాక్స్ మెషిన్లో మీ సర్టిఫికెట్స్ ని ఎలక్ట్రికల్ ఇంపల్స్ గా తెలిసి పంపించేస్తారు. టెలిఫోన్ వైర్స్ ద్వారా మీ వాక్ ని ఎలక్ట్రిసిటీగా మార్పించేసి పంపించేస్తూ ఉంటారు. అంత ఎలక్ట్రిసిటీయే కదా. సర్వం బ్రహ్మమయం జగత్ అన్నట్టు ఇప్పుడు మనం ఏం చెప్పాలి? సర్వం విద్యుత్మయం జగత్. ప్రస్తుతం ఇక్కడ భౌతిక జగత్ అంతా విద్యుత్ లేకపోతే అంతా బంద్. వేదమాత కుండలిని శక్తిని ఉపయోగించుకుంటుంది. ఏ విధంగా అవుతే ఈనాడు భౌతిక జగత్తులో మీకు ఏ విధమైనటువంటి పరికరం కావాలన్నా, ఆఖరి కాళ్లు పట్టాలన్నా మసాజర్ ఎలక్ట్రిక్ మసాజరే వస్తున్నాయి కదా. మీ డయాబెటీస్ ఉంది, గ్లూకోజ్ టెస్ట్ చేసుకోవాలి, బ్యాటరీ కావాలి. బ్యాటరీ లేని అది పనిచేయాలంటే కరెంటేగా గడియారం గంటలు కొట్టాలి. మళ్ళా దానికి ఏం కావాలి? బ్యాటరీ కావాలి. ప్రతి దానికి బ్యాటరీ కావాలి. తమాషా ఏంటి అంటే మన శరీరాలు నడవటానికి కూడా బ్యాటరీ కావాలి. మన శరీరాలు, మానవ శరీరాలు కూడా నడవటానికి బ్యాటరీ కావాలి. 1.5 వోల్ట్స్ బ్యాటరీతో నడుస్తోంది మన మానవ శరీరం ఖచ్చితంగా. అంతకంటే ఎక్కువ కాదు, అంతకంటే తక్కువ కాదు. మెరు కరెంట్స్ ఉన్నాయే, ఏమంటారు నెర్వెంట్స్ అంటే, నెర్వ్స్ తెలుసు కదా, నరాలు. నరాలు అది ఏదో ఒకటి మీకు అర్థం అవుతే చాలు. భాష దేనికి అంటే మీకు అర్థం అవటానికి, అది ఏదైతే మనకే. మన బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వస్తాయి. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ను బట్టి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో తెలుసుకునేటటువంటి పరికరాన్ని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అంటాం. దాని పేరే ఎలక్ట్రో ఎన్సెఫలో అంటే బ్రెయిన్, బ్రెయిన్ లోంచి ఒక భావం. గ్రాఫ్ అంటే గీతలు. మీ గుండె ఎలా పనిచేస్తుంది? ఎలక్ట్రో కార్డియోగ్రామ్, ECG. మన గుండె ఎలా పనిచేస్తుంది అంటే మళ్ళీ అక్కడ కూడా కరెంటే. ఆ కరెంట్ విద్యుత్ మీద ఆధారపడింది ప్రస్తుత సృష్టి. దానికంటే అనంతమైన రెట్లు ఎక్కువ శక్తి ఉన్నటువంటిది కుండల్ని. ఏ విధంగా అయితే ఈనాడు ప్రకృతిలో వైజ్ఞానికులందరూ కూడా కరెంటు మీద ఆధారపడి మొత్తం మానవ శరీరాన్ని కూడా కరెంటు మయంగా మార్చేస్తున్నారు. భవిష్యత్ విధాత రేపు జరిగించబోయేటటువంటి శక్తిలో కుండలిని శక్తిని ఉపయోగించుకుంటాడు. అంటే అర్థం ఏంటన్నమాట, మన శరీరాలన్నింటిలోనూ కూడా ఏ విధంగా అయితే ఇప్పుడు ఎలక్ట్రిసిటీని పట్టుకుని మనం పట్టుకోగలుగుతున్నాం, అలాగే ఆ విధంగా మనం ఏం పట్టుకోగలగాలి? కుండలిని శక్తిని పట్టుకోగలగాలి. ఎక్కడ? మానవ శరీరంలోనే కాదు, ప్రతి పరమాణువులో కూడా మీరు పట్టుకోగలగాలి. కరెంట్ ఉంది, ఫ్యాన్ లో కరెంట్ ఉంది, మైక్ లో కరెంట్ ఉంది, కంప్యూటర్ లో కరెంట్ ఉంది, గ్లూకోమీటర్ లో కరెంట్ ఉంది, బీపీ ఆపరేటర్స్ లో కరెంట్ ఉంది. ప్రతి చోట కరెంట్ కనిపిస్తుంది కదా మీకు. అదేవిధంగా ప్రతి చోట కుండలిని శక్తి ఎలా పనిచేస్తుందో తెలిపేటటువంటి జ్ఞానాన్ని వేద జ్ఞానం అంటాం. వేదాలు అవి ఋగ్వేదము, సామవేదము, అథర్వవేదము, యజుర్వేదము, ఇవి నాలుగు వేదాలు. కుండలిని శక్తి యొక్క నాలుగు స్వరూపాలు, కుండలిని నాలుగు విధాల చతుర్విధ పురుషార్థాలుగా, నాలుగు వర్ణాలుగా, నాలుగు ఆశ్రమాలుగా, మన మొత్తం ప్రపంచంలో నాలుగు దిక్కులుగా ఎలాగా కుండలిని శక్తి మన జీవితాన్ని కంట్రోల్ చేస్తోందో అనే తెలిపేటటువంటి బేసిస్ జ్ఞానము వేదాలు. ఈ వేదాలు ఎక్కడున్నాయో అయితే సంస్కృతంలో రాసి ఉన్నాయి కనుక సంస్కృతం చదువుకోవాలా, మీరు ఏమీ చదువుకోక్కర్లే మీరు సంస్కృతం. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు దానికి పేరు సంస్కృతంలో పెట్టారు. కొందరు రష్యాలో పెట్టచ్చు, ఇంగ్లీష్లో ఎలక్ట్రిసిటీ అన్నాం, తెలుగులో ఏమన్నాం, విద్యుత్ అన్నాం, కానీ శక్తి ఒకటే. అంటే సంస్కృతం రావాల్సిన పనిలే. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వేద విజ్ఞానము, కుండలిని గమనించేటటువంటి శక్తిని ఉపాసన చేయటమే వేదమాత గాయత్రి. ఆ గాయత్రి వేద విజ్ఞానాన్ని కూడా మీకు అందజేస్తుంది. ఎలా అందజేస్తుంది చెప్పుకున్నాం కదా, ఆంజనేయులు గారు సృష్టిలో కుండలిని శక్తి ఉంది పట్టుకోవాలి అని చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చింది ఒక వాక్, తప తప అని, తపస్సు చేయి తపస్సు చేయి అని. ఎలా తపస్సు చేయాలి, దేంతో తపస్సు చేయాలి, గాయత్రి మంత్రం ప్రాదుర్భవించింది. ఆ గాయత్రి మంత్రాన్ని 1000 సంవత్సరాలు ఆయన జపించాడు విధాత. ఏ విధాత అయినా కూడా సృష్టి ఆదిలో ఈ కర్మకాండ చేయాల్సిందే పాపం ఆయన. నేను ఉత్తిన విధాత అయిపోతాను అంటే కుదరదు ఆయనకి. ఒక్కడు ఎవ్వడూ ఉండడు అనమాట ప్రపంచంలో, వాడైన ఒక్కడే కూర్చుంటాడు ఆ వినీల నీళ్ల మీద. ఆకాశం ఉందో లేదో మనకు తెలియదు, ఇంచంటే ఆకాశం తర్వాత ఉత్పత్తి అవుతుంది. ఆకాశం పంచతత్వాల్లో ఒకటి, అప్పటికి ఆకాశం కూడా లేదు. మరి ఆకాశం లేకుండా ఆయన ఎక్కడుంటాడో మరి మనకి తెలియదు. అవంతా వేదమాత గాయత్రి మనకి అనుభవంలోకి వస్తే తప్ప ఆకాశరహిత స్థితి ఏంటో మనకి అర్థం కాదు. వేదాలు మీకు అక్కడే తీసుకెళ్తాయి, వేదాలు ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తాయి. ఆ వేదమాత గాయత్రి యొక్క అనుభవాన్ని కుండలినితో కలుపుకుందాం మనం. వేదమాత అంటే అర్థమైంది కదా మీకు. సృష్టిని, సృష్టి ఆదిలో కుండలిని శక్తిని ఉత్పత్తి చేసుకుని, ఇప్పుడు ముందు కరెంటు పెట్టాలంటే ముందు బ్యాటరీ మీరు తయారు చేసుకోవాలి. బ్యాటరీ తయారు చేసుకున్నాక ఆ బ్యాటరీ మీరు పెట్టుకుంటారు, ఆర్ కరెంట్ సర్క్యూట్, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కుండలిని శక్తిని డెవలప్ చేసుకుని ఆదిశక్తి నుంచి ఏర్పడినటువంటి వేదమాత గాయత్రి శక్తి మన శరీరాలలో కుండలినిగా మారుతుంది. కుండలినిగా మారినటువంటి ఆ శక్తి గురించి మనం డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసుకోలేం, కానీ కొన్ని విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రేపు నవరాత్రులలో సాహసవంతులైనటువంటి సాధకులకు కుండలిని సాధనకి ఆహ్వానం. సాహసం ఉండాలి, అది మేము చేసేసుకుంటామంటే కుదరదు. ఎలక్ట్రిసిటీ ముట్టుకోవాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. ఎంత మీరు షాక్ ప్రూఫ్ అంతా చేసినా కొంచెం మానసికమైనటువంటి సాహసం కూడా ఉండాలి కుండలిని శక్తికి. భయపించటానికి చెప్పటం లేదు, అది మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ అదేంటో మీకు తెలియకుండా దాని జోలికి వెళ్తే బోరు కొడుతుంది. మానవ శరీరంలో వెన్నుపూస ఉంది, దాన్నే బ్రహ్మదండము అంటాం ఆధ్యాత్మిక పరిభాషలో, దాన్నే దేవయాన మార్గము అంటాం, అంతే దేవతలు వెళ్లేటటువంటి మార్గము అని. ఈ దేవయాన మార్గంలో 6 పాయింట్స్ ఉంటాయి, దాన్నే షట్చక్రాలు అంటాం మనం. దాంట్లో మూలాధారం గురించి మాట్లాడుకుంటూ ఈ గందరగోళం అంతా వచ్చింది. ఇదంతా కూడా మూలాధార చక్ర జాగరణకి సంకేతాలే, అర్థం చేసుకోండి. ఇదంతా మూలాధార చక్ర జాగరణకి సంకేతాలే. చేత మూలాధార చక్ర జాగరణ ఎలా జరుగుతుంది అంటే ఇలా జరుగుతుంది తప్ప ఇంకోలాగా జరగదు. అది వేద విజ్ఞానాన్ని మీరు పట్టుకుంటూ మూలాధార చక్రం దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మిల్లిగా 7వ చక్రం వరకు వెళ్తే బ్రహ్మరంధ్రం వస్తుంది. ఆకాశరహిత స్థితి బ్రహ్మరంధ్రము మీకు అనిపిస్తోంది మీరు పట్టుకోగలిగారని, కానీ అక్కడ రంధ్రం ఏం లేదు. శిరస్సులో ఒక సన్యాసి ఒక యోగి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని తన ప్రాణాన్ని బయటకు పంపించగలడు. ఇవి కాస్త మామూలుగా మనం విన్నటువంటి మాటలే, దాన్ని మీరు మిల్లిమిల్లిగా మననం చేసుకుందరు గాని తర్వాత తర్వాత క్లాసుల్లో. టూకీగా కుండల్ని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మీ కుండల్ని పని చేయాలి అంటే మీ కుండల్ని శక్తిని పృథ్వీ యొక్క కుండల్ని శక్తికి ప్యారలల్ గా పెట్టుకోవాలి. మీరు సాధనా రహస్యం అది. మరి పృథ్వీ యొక్క కుండల్ని ఎలా పనిచేస్తుంది? పృథ్వీకి కూడా ఒక మేరుదండ ఉండాలి కదా, ఒక భ్రమదండ ఉండాలి కదా, ఒక వెన్నుపూస ఉండాలి కదా. ఉంది, పృథ్వీకి కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉన్నాయి. ఉత్తర ధ్రువాన్ని సహస్రారం అంటాం, దక్షిణ ధ్రువాన్ని మూలాధారం అంటాం. అంచేత మీరు ఏం చేయాలి అంటే, మీ యొక్క బ్రహ్మరంధ్రాన్ని పృథ్వీ యొక్క ఉత్తర ధ్రువానికి అలైన్ చేసుకోవాలి. టీవీ యాంటెనా చెదిరింది, బొమ్మ రావటం లేదు టీవీలో, ఏం చేస్తారు మీరు? అక్కడెక్కడికో వెళ్ళిపోరు, ఇక్కడే ఉంటారు. విజయవాడ స్టేషన్ కరెక్ట్గా రావటం లేదంటే విజయవాడ వెళ్ళిపోయి, ఢిల్లీ స్టేషన్ కరెక్ట్గా రావటం లేదంటే ఢిల్లీ పరిగెడుతున్నారా మీరు? ఏం చేస్తారు యాంటెనాని? ఢిల్లీ నుంచి వచ్చేటటువంటి తరంగాలు పట్టుకోవడానికి అనుకూలంగా తిప్పుకుంటారు, అంతే కదా చేశారు, ఇక్కడే మార్పు చేస్తారు. పృథ్వీ యొక్క కుండలిని శక్తి ధారలకు అనుగుణ్యంగా మీ శరీరాన్ని మలుచుకోవాలి. పృథ్వీ యొక్క మూలాధార చక్రానికి అనుగుణ్యంగా మీ శరీరాన్ని మలుచుకోవాలి. ఎలా మలుచుకుంటాం, ఏ విధంగా మలుచుకుంటాం అంటే లక్షణాలు తెలియాలంతే కదా. మీరు పైకి యాంటీనా వెళ్ళి తిప్పుతూ ఉంటే ఒకడు అక్కడ చెప్తూ ఉంటాడు పైకి, ఆగు ఆగు అంటాడు. ఎలా చెప్పాడు వాడు ఆగు ఆగని? వాడు చూశాడని మీరు ఎలా తిప్పుతున్నారో, వాడు అదేం చూడ్డు, మీరు ఎలా తిప్పారు. వాడు దేన్ని చూస్తాడు? బొమ్మను చూస్తాడు. బొమ్మ క్లియర్ గా ఉంటే అది కరెక్ట్, కొలవక్కర్లే. కరెక్ట్ గా 42 degrees ఈస్ట్ నార్త్ ఈస్టర్న్ లాటిట్యూడ్ 19.4 ఉందా చూడక్కర్లే, అది బొమ్మ చూస్తే తెలిసిపోతుంది. మరి మనం ఏం బొమ్మను చూడాలి? కుండలిని శక్తి, పృథ్వీ యొక్క శక్తిధారలకు అనుగుణ్యంగా మన శక్తిధారలు పనిచేస్తున్నాయా లేదా అనే దానికి ప్రాణాపానో సమకృత్వ నాసాభ్యంతర చారిణవు. ప్రాణము అపానము, అపానము అంటే కిందకి దింపేటటువంటి శక్తి, ప్రాణము అంటే పైకి తీసుకెళ్లేటటువంటి శక్తి. ప్రస్తుతానికి మీరు అంతే అర్థం చేసుకోండి, అంతకంటే డీటెయిల్స్ లోకి మనం వెళ్ళక్కర్లే. ఈ విశాల అంతరిక్షములో పృథ్వీ ఒక విశేషమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది. ఏంటి ఆ విశేషమైనటువంటి స్థానము? మానవుడు అనేటటువంటి విలక్షణ చేతనత్వము కలిగినటువంటి ప్రాణి కేవలం పృథ్వీ మీదే లభిస్తాడు మీకు. ఇంకా ప్రస్తుతం ఎక్కడా లేడు. ఎక్కడైనా రేపు సైంటిస్టులు కనిపెట్టగలిగితే అది వేరే విషయం. కానీ గత 50 సంవత్సరాలుగా మోడర్న్ సైన్స్ విత్ ఆల్ ఇట్స్ టెక్నాలజీ, తనకి తెలిసి ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తాన్ని ఉపయోగించి కూడా మానవుడు లాంటి ఒక శరీరధారి ఎక్కడైనా ఉన్నాడా ప్రపంచంలో అంటే కనిపెట్టలేకపోతుంది. ఇది ఈ విశేషమైనటువంటి చేతనత్వము, పృథ్వీ యొక్క కుండలిని ఎఫెక్ట్ మన శరీరం మీద. అది అర్థం చేసుకోండి. అందువల్ల పృథ్వీ మీదే ఉన్నాం మనం. అందువల్ల పృథ్వీ గ్రహం నాశనం అయిపోతుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఋషులు, నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి, భూమి మీద ఉన్నటువంటి ఋషులు కాదు, పృథ్వీ మీద ఉన్నటువంటి ఋషులు కాదు, విశాల అంతరిక్షములో సూక్ష్మ శరీరాలతోనే కాకుండా కారణ శరీరాలతో తిరుగుతున్నటువంటి ఋషులకి అంత ఆవేదన. మళ్లీ అలాంటి అలైన్మెంట్ తీసుకురావాలి అంటే, పృథ్వీ గ్రహాన్ని సృష్టించాలంటే చాలా కష్టపడాలి. ఉన్నది రక్షించుకోవటం తేలిక కదా. ఆ అలైన్మెంట్ మీరు ఎలా చేసుకుంటారు? విశాల అంతరిక్షములో పృథ్వీకి కావలసినటువంటి చేతనత్వపు ధారలు ఉత్తర ధ్రువం నుంచి ప్రవేశిస్తాయి. అనవసరమైనటువంటివి, పృథ్వీ స్వీకరించలేనటువంటివి, పృథ్వీకి పనికి రానటువంటి శక్తిధారలు దక్షిణ ధ్రువం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. మన శరీరంలో కూడా అంతే, గుదాద్వారము ముఖము. అనవసరమైనటువంటివి ఆ అపాన వాయువు యొక్క ప్రభావం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. నోటిలోంచి లోపలికి వెళ్లినటువంటివి ఆహారం, ఆహారం మాత్రమేనా? ఇంకా నోటిలోంచి మీరు చాలా తీసుకెళ్లవచ్చు. ముక్కులోంచి మీరు చాలా మనకి కంటికి కనిపించినటువంటి విశేష శక్తి ధారణను మీరు పీల్చుకోవచ్చు. ఆ టెక్నిక్ కుండలిని విద్య. అది మీ శరీరాన్ని స్వీకరించి, మీ శరీరము కావలసిన దాన్ని స్వీకరించి కావలసిన ఇంద్రియాలు ఏర్పరచుకుని మీ లివరు, మీ కిడ్నీస్, మీ లంగ్స్, మీ ఎముకలు, రకరకాలైనటువంటి సప్తధాతువులు, రకరకాల గందరగోళాలు ఉన్నాయి కదా శరీరంలో, కావలసినవి తీసుకుని ఆహారం నుంచి పనికిరాంది బయటికి తోసేస్తుంది. కుండలిని విద్య మీకు అర్థం అవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏంటి అంటే బ్యాలెన్స్ ఒకటి తెచ్చుకోవాలి. లోపలికి వెళ్తున్నటువంటి శక్తి ఎక్కడి నుంచి లోపలికి వెళ్తుంది? ఉత్తర ధ్రువం నుంచి, నోటిలోంచి కాని ముక్కులోంచి కాని కన్ను. ఉత్తర ధ్రువం అంటే ఈ పైభాగం అంతా జ్ఞానేంద్రియాలన్నీ కూడా స్వీకరిస్తున్నాయి మీకు. ఇవి లోపలికి వెళ్తోంది మీకు. ఇవి లోపలికి వెళ్ళింది మీరు అలాయించుకోగలగాలి, డైజెస్ట్ చేసుకోగలగాలి. మనం దేన్ని డైజెస్ట్ చేసుకుంటున్నాం? తిన్న ఆహారమే డైజెస్ట్ కావటంలే. ఇంకా కంటి ద్వారా వెళ్తున్నటువంటి ఇన్ని రూపాలను అసలు ఎలా డైజెస్ట్ చేసుకోవాలో అనేటటువంటి విద్య మనం మర్చిపోయాం. తెలుసు మనకు ఆ విద్య, మానవ శరీరం ఇవ్వబడింది. అందుకే రామకృష్ణ పరమహంస గొంతుకులో క్యాన్సర్ వచ్చి చివరి రోజుల్లో భోజనం చేయలేని స్థితిలో ఉన్నాడు. మంచినీళ్ళు కూడా తాగలేకపోయాడు. వివేకానంద, శారదామాత ప్రతిరోజు ఆయన పోరేవారు. అమ్మ నువ్వు చెప్పిన మాట వింటుంది కదా, ఒక్కసారి అమ్మని అడిగితే ఎంత సింపుల్ అంటే, రామకృష్ణ పరమహంస నువ్వు శిష్యుడివి, నువ్వు భార్యవి, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనలే, సరే అడుగుతానన్నాడు. బ్రహ్మానంద పడిపోయాడు వివేకానంద. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అడిగాక ఆవిడ కాదు అనే ప్రసక్తే లేదుగా. చూడడు అనుకున్నారు వీళ్ళు గ్యారంటీగా. ఎంత ఆనందంతో ఆ రోజు రాత్రి ఇద్దరు నిద్రపోలేట శారదామాత, వివేకానంద. ఎందుకంటే రేపు పొద్దున్న రామకృష్ణ పరమహంస మరి చెప్పింది అబద్దం ఏం చెప్పడం, ఆయన పాపం అడుగుతానంటే అడుగుతాడు. కాళికాదేవి తల్లి కదా, ఎలాగో ఒప్పేసుకుంటుంది. అమ్మయ్య మన గురువు గారికి ఇంకే బాధ లేదు, క్యూర్డ్ అనుకున్నాడు. రెండో రోజు పొద్దున్నే వచ్చేసాడు. ఏమంది అమ్మ, తిట్టిందన్నాడు రామకృష్ణ పరమహంస. మిమ్మల్ని తిట్టిందా, ఎందుకు తిట్టిందన్నాడు. నీకు సిగ్గులేదా అంది. ఇంతమంది నోళ్లతో రోజు తింటున్నావు కదా, మళ్ళా ఈ నోటితో కూడా తినాలా నువ్వు, నీకు సిగ్గులేదా అంటే ఎవడిని తిట్టాడు రామకృష్ణ పరమహంస? అమ్మవాణ్ణి తిట్టలే, వివేకానందం తిట్టాడు. మనం అది అర్థం చేసుకోవాలి. సహస్రాక్ష సహస్రపాత్ అనేక బాహు దరవక్ర నేత్రం. కుండలిని శక్తి మీకు అవగాహన రావాలి అంటే ఈ శరీరాలన్నీ నావే అనేటటువంటి మాటలు కాదు, అనుభవం రావాలి మీకు. కుండలిని శక్తి జాగరణకు అది మెయిన్. ఆ అనుభవం వచ్చేస్తే మీకు కుండలిని జాగరణ అయినట్టు. ఇందాక నేను చెప్పాను కదా, టీవీ యాంటెన్నా సెట్ చేస్తూ ఉంటే టీవీ కరెక్ట్ గా యాంటెన్నా సెట్ చేశారు లేదో వాడు చూడటం కిందనున్నవాడు. బొమ్మ క్లియర్ గా వచ్చిందంటే యాంటెన్నా కరెక్ట్ అయిపోయినట్టే. ఉత్తర ధ్రువము, దాన్ని ఉత్తానపాదుడు, ధ్రువ నక్షత్రము, సునీతి, సురుచి, ధ్రువుడు యొక్క రెండు తల్లులు. కథలు తెలుసు కదా, ఆ కథల్లో చాలా అంతరార్థం నింపిపెట్టారు. ఉత్తానపాదుడు ఆయన పేరు. ఉత్తానపాదుడు అంటే ఉచ్చ మార్గంలో వెళ్తున్నటువంటి, హయ్యర్ మార్గంలో వెళ్తున్నటువంటి సాధకుడు. సురుచిని కోరుకుంటాడా, సునీతిని కోరుకుంటాడా? సురుచి అంటే ఇంద్రియాల సుఖాలు. తప్పేం లేదు, ఇంద్రియాల సుఖాలు కోరుకుంటే కోరుకో, కానీ ధ్రువ నక్షత్రం వైపు, ఉత్తర ధ్రువం వైపు నువ్వు వెళ్లలేవు. చిన్న చిన్న కథలలో కుండలిని జాగరణ యొక్క ఎంత అద్భుతమైనటువంటి రహస్యాలు మన సాధకులకి అందజేశారు ఋషులు. అంచేత ఉత్తర ధ్రువం ఎప్పుడు మీకు తెచ్చుకుంటుంది, బ్రహ్మరంధ్రం ఎప్పుడు మీకు తెచ్చుకుంటుంది? అందరూ నేనే, అందరూ నేనేటటువంటి భావన ఎలా వస్తుంది? నేను చాలాసార్లు మీకు ఉదాహరణ ఇచ్చాను. ఎవరైనా ఒక దోమ కానీ మనిషి కానీ మనకి ఏదైనా హాని చేస్తే ఇమ్మీడియట్ గా మనం ఎదురు తిరుగుతాం, చంపేయాలి, కొట్టేయాలి అని లేస్తాం కదా. భోజనం చేస్తున్నప్పుడు మీలో చాలా మందికి ఎప్పుడో అప్పుడు ఒకసారి పంటి కింద నాలిక పడి ఉంటుంది గ్యారంటీగా. ఆ అనుభవం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. ఎవరికో ఎప్పుడప్పుడు రెండు మూడు సార్లు అయినా జరిగి ఉండొచ్చు. రాయి తీసుకుని పళ్ళని ఊడగొట్టుకున్నావా ఎప్పుడైనా? ఎంత ధైర్యం పంటికి, నాలికకి హాని తలబెడుతుందా అని అన్నారా ఎప్పుడైనా మీరు? ఎందుకనలే? పన్ను మీదే నాలిక మీదే, ఎవరిని కొడతారు మీరు? మరి బాహ్య ప్రపంచంలో శత్రువుని మీరు ఎందుకు గుర్తించగలిగారు? అంటే వాడు మీరు కాదు అనే భావనే కదా, ఆ భావన ముందు తెచ్చుకోండి. అందుకే పురుష సూక్తంలో మొట్టమొదట ఆ భావం, అర్జునుడు ఆ భావాన్ని జీర్ణించుకోలేకపోయాడు, శత్రువు కూడా నేనే ఎలా అవుతానని. సమాజము అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు, యోగులు కానటువంటి వ్యక్తులకి ఆ అనుభూతి ఉండదు, కనుక వాళ్ళకి అలా అనిపిస్తుంది. దక్షిణేశ్వరంలో గంగా నది ఒడ్డున, హుగ్లీ నది ఒడ్డున రామకృష్ణ పరమహంస ఒక సాయంత్రం కూర్చుని ఉన్నాడు. నదికి అటువైపు రెండెద్దుల బండి వెళ్తుంది, కొట్టాడు. బండి నడుపుతున్నటువంటి ఏమంటారు దాన్ని, విప్ కొరడాతో. అక్కడ పడిన వాత ఈయన వీపు మీద తేలింది. తెలుసుకోవాలని కాదు, ఆ ఐడెంటిటీ అలా ఉందన్నమాట. ఆ సాయం సమయంలో, ఆ సాధనా కాలంలో ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. అప్పుడు మనకు ఆ వాత పడుతోందా అలాగా? భావం తెచ్చుకోండి, అది సహస్రాక్ష సహస్రపాత్ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సర్వ మావృత్య తిష్టతి, అన్నిటినీ ఆవరించి ఉంటుంది అనేటువంటి ఆ భావన మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా గనక మీరు ప్రోధి చేసుకుంటూ వెళ్తే ప్రాణము అపానానికి మీకు రెండు ముద్రలు చెప్పాను నేను. శరీరంలో ఉన్నటువంటి ప్రాణవాయువుని జాగరణ చేసుకోవటానికి, శరీరంలో ఉన్నటువంటి ఉదాన వాయువు అపాన వాయువుని జాగరణ చేసుకోవటానికి రెండు ముద్రలు చెప్పాను కదా, ప్రాణముద్ర అపానముద్ర నిరంతరం వేసుకుంటూ ఉండండి. ఆ భావన పటిష్టం అవటానికి ఎక్కువ కష్టపడక్కర్లే. ఎందుకంటే మీకు నేను నిరంతరం చెప్తున్నాను, మీరందరూ చాలా గొప్ప సాధకులే, ఇతనే చెప్పటం లేదు. ఇది గురువు గారి అథారిటీతో చెప్తున్నాను. లేకపోతే ఇక్కడ కూర్చుని కుండలిని వేదమాత గురించి మీరు ఇంత కామ్ గా ఆసక్తితో అవగాహనతో వింటున్నారు కదా, మీకేదో అర్థమవుతోంది. అది ఎందుకు అర్థమవుతోంది? చదివి ఉన్నారు, చేసి ఉన్నారు, మర్చిపోయారు. మళ్లీ గుర్తు చేసుకుందాం మనం. ఈ వేదమాత సృష్టి ఆదిలో కుండలిని ప్రాదుర్భావము, వేదమాత యొక్క తాంత్రిక శక్తి వామ మార్గము కుండలిని శక్తిగా మన శరీరంలో బ్రహ్మరంధ్రము మూలాధార చక్రము నుంచి ఎలా పనిచేస్తుందో తెలుసుకునేటటువంటి విద్యను మనకు అందించేటటువంటి ఆ గాయత్రి మాతకి నమస్కరిస్తాం. ఒక రెండు నిమిషాలు గ్యాప్ తీసుకుందాం, 5 నిమిషాలు. దాని తర్వాత గాయత్రి గీత స్వస్తి.